ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் நமோ நாராயணாய. நாராயணா நாராயணா நாராயணா. ஓம் நமோ நாராயணாய. ஓம் நம சிவாய. சிவாய நமஹா, சிவாய நமஹா. ஓம் நம சிவாய. சிவாய நமஹா, சிவாய நமஹா. ஓம் நம சிவாய. சிவாய நமஹா, சிவாய நமஹா. ஓம் நம சிவாய. பிரிவேன ஆத்ம பந்துள்ளார. ஆத்ம பந்துள்ளார். మన డాక్టర్ గారు భాగవతంలో ఉన్నటువంటి పోతరామాచుడి పొందారు. అది భగవంతుణ్ణి స్తోత్రం చేయటం. స్తోత్రం ఎవరు చేయగలరు? సరస్వతీదేవికి సాధ్యం కాదు. భగవంతుణ్ణి స్తోత్రం చేయటం అది ఒక సరస్వతీదేవికి కూడా సాధ్యం కాదు. విష్ణు సహస్రనామం స్తోత్రం, భీష్ముడి భారతంలో కృష్ణుని చేసినటువంటి స్తోత్రం, ఇవన్నీ కూడా అవి పవిత్రులు చేస్తాయి మనల్ని. ఆ స్తోత్ర పద్యాలు పోతనామాచుడు మన ఇప్పుడంటే పోతనామాచుడి పద్యాలు ఎవరికీ రావు. పూర్వకాలంలో మూలాన్ని మరిపించాడు, అంత చక్కగా రాశాడు పోతనామాచుడు భాగవతం. ఆ పద్యాలు రాని ఇల్లుండేది కాదు. ఎంత నాలుగు పద్యాలు పోతన భాగవతంలో, నాలుగు పద్యాలు ఐదు పద్యాలు పూర్వం అందరింట్లోనే వచ్చాయి. అంత చిన్నప్పుడు ఈ ముసలవాళ్ళు, ముసలమ్మల వాళ్ళు, తాతగారులు, ముసలమ్మలు వీళ్ళందరూ కూడా పోతరామ చిన్నపిల్లలకి పోతరామాచుల్లో భాగవతం అటువంటి పద్యాలు కంటతో పట్టించేవారు. ఇప్పుడు ఏదో ఆ సాహిత్యం లేదు, ఆ సంస్కృతి లేదు, ఆ మనస్సుని సంస్కరింపజేసడానికి అవి కంఠస్థా పట్టించేవారు పూర్వ పద్యాలు. ఏం చేద్దాం, జ్ఞాపకం వచ్చినప్పుడు బైహాట్ చేస్తే మనం, నోటికి వచ్చుంటే మనకు లాభం ఏంటంటే అవి ఎప్పుడైనా మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు పవిత్రం అవుతాం. అవి జ్ఞాపకం వచ్చినప్పుడు చదువుకుంటాం కదా, దానివల్ల పవిత్రం అవుతాం. స్తోత్రం వల్ల మనకేం కలిసి వస్తుందని అనుకుంటాం, స్తోత్రం వల్ల మనం కలిసి వస్తుంది పవిత్రం అవుతాం, పునీతులం అవుతాం, ఆత్మజ్ఞానం మనకి అర్హులు అవుతాం. అది మనకేం కలిసి వస్తుందని అలా అనుకోకండి, కలిసి వస్తుంది. లేకపోతే స్తోత్రాలు ఆ పవిత్రమైనటువంటి గ్రంథాల్లో, మహాగ్రంథాల్లో అసలు స్తోత్రాలే పెట్టు. పరిపూర్ణం పరబ్రహ్మం, పరబ్రహ్మం పరంధామం పవిత్రం అన్నాడు 11వ అధ్యాయంలో, బహుశా 10వ అధ్యాయంలో అనుకుంటాను. ఇవితి యుగంలో భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఎవరు, అర్జునుడు. అర్జునుడు భగవంతుని స్తోత్రం చేస్తూ 10వ అధ్యాయంలో పరబ్రహ్మం పవిత్రం, పరబ్రహ్మం పరంధామం పవిత్రం అన్నాడు భగవంతుడి గురించి చెబుతూ. ఇది వరకు ఎవరో చెబుతా అంటే నేను అన్నాను, ఇప్పుడు స్వయంగా నేను చూస్తున్నాను పరబ్రహ్మ అని అంటాడు అర్జునుడు. ఇది వరకు నేను చెబుతా అంటే విన్నాను, ఇప్పుడు నేను స్వయంగా నేను చూస్తున్నాను పరబ్రహ్మ. ఆ పరంబ్రహ్మ అంటే, బ్రహ్మం అంటే మీకు ఒక అవగాహన లేదు. అలా సృష్టిలో ఆ సృష్టి ఉన్నది ఒకటే వస్తువు చైతన్యం. అది అసలు ఆ ఫిజిక్స్ బాగా చదివితే మీకు తెలుస్తుంది. అది ఉన్నది ఒకటంటే ఒకటే. ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని ఈ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ అండ్ గ్రేటెస్ట్ ఫిజిస్ట్ ఐన్స్టీన్ అక్కడ, న్యూటన్ అక్కడ, చాలా ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్లో చాలా పెద్దవాళ్ళు. కొంతమందికి సంస్కృతంలో, తెలుగు భాషలో, సంస్కృత భాషలో సమానమైన పాండిత్యం ఉంటుంది. తిరుపతి వెంకట కవులు గారికి అది సమానమైన పాండిత్యం ఉండదు. అలాగే ఐన్స్టీన్కి ఫిజిక్స్లో ఎంత మేధావో, మ్యాథమెటిక్స్లో కూడా అంతే మేధావు. ఐన్స్టీన్ ఒక సందర్భంలో 1955వ సంవత్సరం ఆయన శరీరం విడిచిపెట్టాడు ఐన్స్టీన్. ఐన్స్టీన్ సందర్భంలో ఏమన్నా అంటే, ఏదో మన ఇంద్రియాలకు అందనిది, మన మనస్సుకి అందనిది, మన దేహభావనకి అందది అందనిది, వ్యక్తి భావనకి అందనిది, ఏదో ఒక సద్వస్తువు ఒకటి ఉంది, అదే నక్షత్రాలు నడుపుతుంది, సృష్టిని నడుపుతుంది, గ్రహాలను నడుపుతుంది, రాశిని నడుపుతుంది, మిమ్మల్ని నడుపుతుంది, నన్ను నడుపుతుంది, అందరిని నడిపేది ఒక ఒక శక్తి ఉంది, అది అతీంద్రియం. అది ఇంద్రియాలు కనపడపోవచ్చు, మన మనసుకు అందకపోవచ్చు, మన బుద్ధికి అందకపోవచ్చు, కానీ ఒక శక్తి ఉంది. ఎవ్రీథింగ్, ఇది ఒక ఒక భక్తుడు చెప్పిన మాట కాదు, ఐన్స్టీన్ చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్ బై ఫోర్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్ బై ది ఫోర్సెస్ ఓవర్ విచ్ వీ హ్యావ్ నో కంట్రోల్. ఇది ఒక భక్తుడు చెప్పిన మాట కాదు, సైంటిస్ట్ చెప్పిన మాట. ఎవ్రీథింగ్ అంటే బాడీకి సంబంధించిన ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్ బై ద ఫోర్సెస్ బై ఫోర్ ఓవర్ విచ్ వీ హ్యావ్ నో కంట్రోల్. ఐన్స్టీన్ చెప్పాడు. ఏదో బ్రహ్మము, ఓ సత్పదార్థం అనండి, బ్రహ్మం అనండి, అది భక్తులు నారాయణ జ్ఞానులు బ్రహ్మము బ్రహ్మం అంటారు. భక్తులు నారాయణుడు అనవచ్చు, ఈశ్వరుడు అనవచ్చు, ఎలాగైనా స్తోత్రం చేయొచ్చు. మొత్తం మీద ఈ సృష్టిని అంతా కంట్రోలర్ ఒకడున్నాడు, యజమాని ఒకడున్నాడు. ఆ కంట్రోలర్ ఉన్న జ్ఞానులు బ్రహ్మం అంటున్నారు, భక్తులు నారాయణుడు అంటారు, ఎలాగైనా ఒకటి. మన జీవితం సర్వసాధారణంగా అహంకారం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మన తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక అహంకారం ప్రారంభమవుతుంది. తల్లి కడుపులో ఉండగా 7 నెలల్లోనే అహంకారం వచ్చేస్తున్నట్టు దేహభావన. ఈ దేహము నాది, ఈ దేహము నాది అనే దేహభావన తల్లి కడుపులో ఉండగా, తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక కదా, ఈ ప్లానెట్ మీదకి వచ్చాక కదా బాడీ, తల్లి కడుపులో ఉండగా 7 నెలల్లోనే వ్యక్తి భావన వచ్చేస్తున్నట్టు, ఈ శరీరం నాది, ఇదంతా నాది, ఈ నాది నేను, నా పొజిషివ్నెస్ అది, అది నాది, శరీరం నాది, ఈ వస్తువు నాది, ఈ మైక్ నాది, ఈ పుస్తకం నాది అనేటువంటి మమకారం, అటాచ్మెంట్, బాడీ మీద ఉన్న అటాచ్మెంట్, అహంకారం, ఐనెస్, లేకపోతే మమకారం అహంకారం మనం ఎలా అంటాం కదా, ఆ మైనెస్, ఐనెస్, ఇదంతా నేను, నాది, నేను నాది అనేటువంటిది మమకారం అంటారు, నేను అంటే అహంకారం అంటారు, నాది నేను నేను అంటాం కాదు, దేహగతమైన నేను అహంకారం అంటారు, అహంభావన అంటారు. ఈ పుస్తకము నాది, ఈ మైక్ నాది, ఈ ప్రాపర్టీ నాది, అది ఇలా అనుకునే దాన్ని మమకారం అంటారు, దాన్ని మమకారం అంటారు. ఈ అహంకారం వచ్చాక మమకారం వస్తుంది. ఇది తల్లి గర్భంలో ఉండగా 7 నెలల్లో వచ్చేస్తుంది అట్లా. 7 నెలల్లోనే ఈగో సెన్స్ బాడీలో ప్రవేశిస్తుంది, పుట్టిన తర్వాత కాదు, 7 నెలల్లోనే వచ్చేస్తుందని మన వాళ్ళు ఋషులు చెప్పారు. ఋషులు ఎలా చెప్పారండి, మాకెందుకు తెలియదని మీరు అడగవచ్చు. వాడికి అతీంద్రియ జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు రమణ మహర్షి గారు ఒక సందర్భంలో మాట చెప్పారు, మీ పూర్వజన్మలన్నీ నేను చెప్పగలను, దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటో చెప్పండి అన్నారు. దీనివల్ల మీకు బర్డన్ పెరుగుతుంది, ఈ జన్మలో కష్టాలు మీరు భరించలేకపోతున్నారు, ఇంకా పూర్వజన్మల కష్టాలని మీకు జ్ఞాపకం చేస్తే ఏమవుతుంది, దానివల్ల వచ్చేది కలిగితే ఈ దేహం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, ఆ పూర్వజన్మలు కూడా అంతే నిజం. అవన్నీ మనిషి వ్యక్తి భావంలోంచి, ఆ ఈగో నెస్లోంచి, దేహభావంలోంచి, అహంభావంలోంచి విడుదల, అజ్ఞానంలోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయాలి. కానీ పూర్వజన్మలు తెలుసుకోవటం వల్ల, రాబోయే జన్మలు తెలుసుకోవటం వల్ల మీకేమీ ప్రయోజనం లేదు. కృష్ణుడు గీతలో ఏమి చెప్పాడంటే, ఈ ప్లానెట్ ఈ సృష్టి ప్రారంభమయ్యాక, అంటే క్రియేషన్ ప్రారంభమయ్యాక ఏ జీవకోటి ఈ భూమి మీదకి వచ్చారో నాకు తెలుసు, ప్రస్తుతం ఉన్న జీవకోటి అందరి గురించి తెలుసు నాకు, రాబోయే జీవకోటి, మళ్ళీ ఈ వ్యక్తి ఏ ఎప్పుడు వస్తాడు ఈ ప్లానెట్ మీదకి, ఇవన్నీ నాకు తెలుసు అర్జున అని చెప్పాడు. ఉన్నది ఒకటే, నీకు నాకు తేడా లేదు అర్జున, నీకు తెలియదు నాకు తెలుసు అంతే అంటాడు అర్జున. కృష్ణుడు అర్జున తేడా ఏముంది, తేడా ఏమీ లేదు, ఉన్నది ఒకటే, అంతా నడవలసింది ఎలా నడుస్తుందో ఐన్స్టీన్ చెప్పినట్టే నడుస్తుంది, కానీ తేడా ఏమి లేదంటే నీ నాకు తెలుసు నీకు తెలియదు అంతే. జ్ఞానం అజ్ఞానం, జ్ఞానం అజ్ఞానం. ఇప్పుడు అజ్ఞానం ఉన్నప్పుడు ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు, జ్ఞానికి అంత గోచరిస్తూ ఉంటుంది వాడికి. జ్ఞానం అంతటా తానే ఉన్నాడు కాబట్టి అంతటా గోచరిస్తూ ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, పూర్వజన్మలు ఎక్కడున్నాము, ఇటువంటి ఎంకరేజ్ చేయలేదు రమణ మహర్షి గారు. అసలు మీరు అజ్ఞానంలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి, తెలుసుకున్న వాటిని తెలుసుకుని ఉన్న ప్రయోజనం లేదు. ఆ ఈగో సెన్స్ అజ్ఞానంలోంచి రావటానికి ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక సైంటిస్టే కాదు, ఉత్తమోత్తముడు, మంచివాడు. అతను చివరి రోజుల్లో దుఃఖపడ్డాడు, అతను కనిపెట్టిన సూత్రాన్ని బట్టి ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబులు వచ్చినాయి. నేను ఎంతో కష్టపడి ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఇవన్నీ కష్టపడి కనిపెట్టాను, కనిపెట్టి ఇప్పుడు దుఃఖపడుతున్నాను. ఎందుకు దుఃఖపడుతున్నారంటే, నేను కనిపెట్టిన సిద్ధాంతాల వల్ల మానవ జాతికి మంచి కంటే చెడ్డ ఎక్కువ జరుగుతుంది. ఈ బాంబులన్నీ నేను కనిపెట్టిన సిద్ధాంతం మీద వచ్చినాయి, అంచేత ఇదంతా కంట్రోల్ అంతా రాజకీయ నాయకులకి వెళ్ళిపోయింది. అంటే నేను కనిపెట్టిన సిద్ధాంతాల వల్ల మానవ జాతికి మంచి కంటే చెడ్డ ఎక్కువ జరుగుతుందని చెప్పాడు. చివరి రోజుల్లో దుఃఖపడేవాడు ఆయన. ఆయన కనిపెట్టిన థియరీ ఆఫ్ రిలేటివిటీని బట్టి హైడ్రోజన్ బాంబులు ఆటం బాంబులు వచ్చింది. అంటే 10% నేను కనిపెట్టిన సూత్రాల వల్ల 10% మానవ జాతికి మంచి జరుగుతుంటే 90% చెడ్డే వస్తుంది అని ఐన్స్టీన్ ఏమని చెప్పాయంటే, అసలు మన అజ్ఞానంలో ఉన్నామన్న సంగతి ముందు మనకు తెలియాలి. చాలామంది అజ్ఞానంలో ఉండి జ్ఞానంలో ఉన్నామనుకుంటారు. అది చాలా ప్రమాదం అని చెప్పాడు ఐన్స్టీన్. ఉన్నదేమో అజ్ఞానంలో ఉంటారు, మేము జ్ఞానంలో ఉన్నాం జ్ఞానంలో ఉన్నాం. మనం అజ్ఞానంలో ఉన్నాం అని ముందు తెలుసుకోవాలి. అజ్ఞానంలో ఉన్నామని మనం ముందు అర్థమైతే 150 మార్కులు వచ్చినట్టే అని చెప్పాడు ఆయన. రిలిజియన్ అంటే బ్లైండ్నెస్ అని, రిలిజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అని. రిలిజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్. నీకు అర్థమవుతుందా? రిలిజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్, సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఈజ్ లేమ్. అంటే సైన్స్ లేని మతం లేని సైన్స్ కుంటిది, మతం లేని సైన్సు కుంటిది, సైన్స్ లేని మతం గుడ్డిది. అంటే స్పిరిచువాలిటీ మనకు అవసరమే, సైన్సు అవసరమే. ఈ రెండు రెండు నేత్రాలతో సమానం. మానవ జాతికి సైన్స్ ఎంత ముఖ్యమో, టెక్నాలజీ ఎంత ముఖ్యమో, స్పిరిచువాలిటీ కూడా అంతే ముఖ్యం. అంటే దాని ఏం చెప్పాయంటే, రిలిజియన్ సైన్స్ తోటి మతానికి సైన్స్ ఉంది, స్పిరిచువాలిటీతోటి ఆధ్యాత్మిక విద్యతోటి ఆత్మవిద్యతోటి బ్రహ్మ విద్యతోటి సద్వస్తువుతోటి సంబంధం లేని సైన్స్ కుంటిది. కుంటివాడు ఎటువంటి వాడు? సైన్స్ తోటి మతంతో రిలిజియన్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక ఆత్మవిద్యతోటి సంబంధం లేని సైన్స్ కూడా అటువంటిది, కుంటివాడుతోటి సమానమవుతుంది అని ఆయనిష్టం చెప్పాడు. ఎందుకే ఏమన్నాడంటే, అసలు మనకు అర్థమైతే ముందు మన అజ్ఞానంలో ఉన్నాం. మనకు దుఃఖం ఎందుకు వస్తుంది? లోపల అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది. ఎప్పుడూ కూడా ఇప్పుడు నాకు జ్వరం వస్తుంది అనుకోండి, ఉదాహరణకి జ్వరం వస్తుంది, దానికి కారణం ఎప్పుడు సటిల్గా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు నాకు జ్వరం వస్తుంది అనుకోండి, జ్వరం వస్తుంటే దానికి కారణం ఎలా ఉంటుంది? చాలా సూక్ష్మంగా ఉంటుంది. అందుకే ఎక్స్రేలు అన్నీ పెడతారు. జ్వరం స్థూలంగా ఉంటుంది, ఇలా ఒంటి మీద చేసుకుంటే జ్వరం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ జ్వర కారణం ఏంటి, ఈ జ్వరం ఎందుకు వస్తుందని చూడాలంటే దానికి చాలా కారణాలు, చాలా పరీక్షలు చేయాలి, టెస్టుల్లో పెట్టారు వాడు. ఏం చేద్దంటే కారణం ఏమో సూక్ష్మంగా ఉంటుంది, కార్యం ఎలా ఉంటుంది? స్థూలంగా ఉంటుంది. అంచేత ఇతను గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాయంటే, ముందు పీపుల్కి ఇది అర్థం అవ్వాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ, కాజ్ అండ్ ఎంకరేజ్ ద పీపుల్, ఎంకరేజ్ ద మాసెస్ టు బిలీవ్ ఇన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అని బుద్ధుడు చెప్పాడు. మీకు ఏదైనా కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, దానికి ఏదో రీజన్, అతిగా తినవచ్చు, లేకపోతే మెంటల్గా టెన్షన్ ఉండొచ్చు. మీ కడుపు నొప్పి ఎందుకు వస్తుందో మీకు అర్థం కాకపోతే మీ కడుపు నొప్పి తగ్గదు. కాదండి ఎఫెక్ట్ థియరీ. మీరు ఏదైనా పొరపాటుగా మాట్లాడారనుకోండి, ఆ పొరపాటుగా మీరు మాట్లాడిన మాట ఎప్పటికైనా మీకు దుఃఖం తెచ్చి పెడుతుంది. మీరు చాలామంది ఏమనుకుంటారంటే, మాకు దుఃఖం వస్తుంది అనుకుంటారు. బుద్ధుడు ఏమన్నాడంటే, అది ఎఫెక్ట్, నీకు దుఃఖం రావటం అనేది ఎఫెక్ట్, దానికి ఏదో కాజ్ ఉంటుంది. ఈ జన్మలో కారణం ఉండొచ్చు, పూర్వజన్మలో కారణం ఉండొచ్చు. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ కనుక పీపుల్ కనుక అర్థమైతే, ఆ బుద్ధిలో ఉన్న దోషాలకు కూడా దూరంగా ఉంటారు. మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే ఈ పరిణామంలో ఈ దోషాల వల్ల మనకు ఎంత ప్రమాదం వస్తుందో అర్థం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎంకరేజ్ ద పీపుల్ టు బిలీవ్ ఇన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. నీకు ఎవరికైనా మోకాలు నొప్పులు వస్తున్నాయనుకోండి, ఉదాహరణకి, దానికి ఏదో రీజన్ ఉంటుంది. మీకు ఏదైనా అశాంతి వస్తుంది అనుకోండి, దానికి ఏదో రీజన్ ఉంటుంది. ఏమండి, అలాగే మీకు ఏదైనా సారో వస్తుంది అనుకోండి, దానికి ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ అది ఎలా ఉంటుంది? మీ కళ్ళకు కనపడకపోవచ్చు, ఎక్కడో అంతరాంతరాల్లో ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసుకుంటే, అంటే జ్వర కారణాన్ని రిమూవ్ చేసుకుంటే జ్వరం కూడా పోదు. తలకాయ పోటు ఎందుకు వస్తుందో దాని కారణం అర్థమైతే మీకు తలకాయ పోటు కూడా పోతుంది. అయితే కారణం సటిల్గా ఉంటుంది, ఈ కార్యం మటుకి గ్రాస్గా స్థూలంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంతకీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మవిద్య అందరికీ సాధ్యమే.
అది ఎవరు? రామకృష్ణ పరమహంస గారికి, రమణ మహర్షి గారికి, వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి కాదు, సొంత సొమ్మేం కాదు. మీరందరూ ఆత్మవిద్యను పొందవచ్చు, మీరందరూ ఆత్మజ్ఞానం పొందవచ్చు. మీరు అరుణాచలం ఎలా వచ్చారని రమణ మహర్షి గారిని అడిగారు. మీరందరూ ఎలా వచ్చారో నేను అలాగొచ్చాను. మరి మీకు జ్ఞానం వస్తుంది, మీకు జ్ఞానం వచ్చింది కదా, మా మాట మా మాట అంట. ఎవడైతే నాకు జ్ఞానాన్ని ప్రసాదించాడో వాడే మీకు కూడా ఇస్తాడు. అది సోషలిజం, అది యూనివర్సల్ లావు. ఇప్పుడు ఏమి లేదు, సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు. అజ్ఞానం ఏంటంటే తన కుటుంబ సభ్యులనే ప్రేమించుకుంటాడు. ఇంకా మహాప్రేమిస్తే ఎవరైనా బంధువులు ఎవరైనా ప్రేమించుకుంటాడు. ఆ కుటుంబ సభ్యులు, ఆ కుటుంబమే వాళ్ళకి స్వర్గం. ఆ కుటుంబ సభ్యులు నలుగురినో ముగ్గురినో ప్రేమించుకుంటాడు, వాళ్ళని గృహస్థులు అంటున్నాం మనం. సన్యాసం అంటే ఏమి లేదు, నువ్వు నీ కుటుంబ సభ్యుల్ని ఎలా ప్రేమిస్తున్నావో, ఒక మతంతో సంబంధం లేకుండా, ఒక కులంతో సంబంధం లేకుండా, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా, ప్రాంతీయతో సంబంధం లేకుండా, మొత్తం ప్రపంచాన్ని అంతా నువ్వు ప్రేమిస్తే నువ్వు సన్యాసివు. సన్యాసం అంటే బట్టలు మార్చుకోవడం కాదు, నువ్వు సన్యాసి. కోరిక లేకుండా ఎవడైతే పని చేస్తున్నాడో వాడు సన్యాసి అన్నాడు కృష్ణుడి గీతలో. కర్మఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. కర్మఫలాన్ని, కర్మఫలకాంక్షలైన వాడు గృహస్థాశ్రమంలో ఉన్నా, తెల్లబట్టలు కట్టుకున్న వాడు సన్యాసి. యూనివర్సల్లా తర్వాత మైండ్, ఆ యూనివర్సల్ లవ్లో మనకు బాగా మన దృక్పథం కూడా బాగా బ్రాడన్ అవుతుంది, బ్రాడన్ విశాలమవుతుంది. అయితే కొంతమందికి అసలు ప్రేమకు హద్దులు ఉండవు, బౌండరీస్ ఉండవు. ఒక ప్రాంతమో దేశమో లాంగ్వేజ్, వీళ్ళు మన తెలుగు వాళ్ళు, వాళ్ళు తమిళ అనుసరిలాగే భేదం ఏమి ఉండదు, యూనివర్సల్గా ఉంటుంది. అది ఒక ఆత్మజ్ఞానం వల్ల సాధ్యం. ఈ బుడబక్కల మాటల వల్ల సాధ్యం కాదు, లేకపోతే యాంత్రికంగా మెకానికల్గా మాటలు చెప్పిన సాధ్యం కాదు. అది ఒక ఆత్మ, ఆ సద్వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు అది సాధ్యం. అది రియలైజ్ చేసినప్పుడు అది సాధ్యం, లేదంటే ఉంది. అంటే ఐన్స్టీన్ ఒక పద్ధతిగా చెప్పాడు, అదే రమణ మహర్షి గారు ఒక పద్ధతి, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది అన్నాడు. ఎవరు అంతా? ఎవరు? రమణ మహర్షి గారు. ఐన్స్టీన్ ఎవరు? ఐన్స్టీన్ ఎవరు? కరెక్ట్, కరెక్ట్, బట్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీడిటర్మైన్డ్ బై సమ్ ఫోర్సెస్ ఓవర్ విచ్ యూ హ్యావ్ నో కంట్రోల్. రమణ మహర్షి గారు చెప్పిన దానికి, ఈయన చెప్పిన దానికి సరిపోయింది. తర్వాత సబ్జెక్ట్ మనం స్టడీ చేసినప్పుడు సామాన్యంగా చదువుతాం అనుకోండి, అంతా తెలిసిపోయింది అనుకుంటాం. దాని డెప్త్కి వెళ్ళి, లోపలికి వెళ్ళి, ఆ సబ్జెక్ట్ అంతరాంతరంలోకి వెళ్ళి, లోపలికి వెళ్ళి చదివితే మనకు తెలిసినది బాగా తక్కువ, తెలియంది ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకు బాగా డీటెయిల్డ్గా చదువుతాం అనుకోండి, ఆ డీటెయిల్డ్గా చదివి కొలిది మనకు తెలిసినది చాలా తక్కువ ఉంది, తెలియంది ఎక్కువ ఉందని తెలుస్తుంది. యావరేజ్గా చదివితే అంతా మనకు తెలిసిపోయింది అనుకుంటాడు. ఉదాహరణకి హ్యూమన్ బాడీ ఉంది, రమణ మహర్షి గారు చెప్పారు ఈ మాట. మొత్తం క్రియేషన్లో ఈ ప్లానెట్ ఒకటే కాదు, మొత్తం ఖగోళంలో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో ఒక హ్యూమన్ బాడీలో అన్ని సీక్రెట్స్ ఉన్నాయని చెప్పారు. మొత్తం ఖగోళంలో ఎన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయో, అది యానిమల్ బాడీ అవచ్చు, హ్యూమన్ బాడీ అవచ్చు, ఈ బాడీలో అన్ని సీక్రెట్స్ ఉన్నాయని. అరికాళ్ళు మండుతాయి, దానికి 100 కారణాలు ఉండొచ్చు అరికాళ్ళు మండకి. అంటే ఖగోళాన్ని స్టడీ చేయడం ఎంత కష్టం, హ్యూమన్ బాడీని స్టడీ చేయడం కూడా అంత కష్టం. అంచేత అందులోకి వెళ్ళదు, ఆ భాగంలోకి వెళ్ళొద్దు మనం. ఇక్కడ స్తోత్రాలు అంటే ఆ కృష్ణుని వాసుదేవ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆ పోతనామాచ్యుడి పద్యాలు అని చదివి వినిపిస్తే నాకు ఇది గుర్తు, నువ్వు పరంబ్రహ్మవు. ఇదివరకు ఎవరో చెప్పుకుంటే విన్నాను, సాక్షాత్తు చూస్తున్నాను కృష్ణ, ఎంతవరకు నేను చుట్టం అనుకున్నాను, స్నేహితుడు అనుకున్నాను, ఏదో ఫ్రెండ్షిప్ అనుకున్నాను. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉంది, స్నేహం ఉంది, ఏదో అలాగనుకున్నాను. పరబ్రహ్మ నువ్వు, పరంబ్రహ్మ పరంధ్రాము, నువ్వే జ్యోతిస్వరూపుడు, నువ్వే ఆధారస్వరూపుడు. మొత్తం యావరి క్రియేషన్కంతా నువ్వే ఆధారస్వరూపుడు, జీవకోటికంతా. అది ఏ బాడీ అయినా అవ్వచ్చు, నువ్వే ఈ సృష్టికంత ఆధారం, ఆధారంగా ఉన్నవాడు నువ్వే. అది స్పష్టంగా నాకు ఇప్పుడు నేను దర్శిస్తున్నాను. అది నువ్వు పరంధామం, పరంబ్రహ్మం, నువ్వు బ్రహ్మస్వరూపుడే. అదే ఉన్నది ఒకటి అంటే ఒకటే. మీరు అజాతవాదం అనే పేరు వినే ఉంటారు, అజాతవాదం అని పేరు వినండి. ఉన్నది ఒకటే, ఎప్పుడూ ఒకటంటే ఒకటే, అలా రెండవది లేదు, ద్వితీయం లేనే లేదు, ఒకటంటే. అజాతవాదం ఏంటంటే, మీరు కంగారు పడకండి ఈ మాటలకి, సాధన లేదు, సాధన లేదు, సాధకుడు లేడు, పుట్టుక లేదు, చావు లేదు, ప్రపంచం లేదు, ఎవరో లేరు. ఎవరో లేరు, పుట్టుక సాధకుడు లేడు, సాధన లేదు, పుట్టుక లేదు, చావు లేదు, బంధం లేదు, మోక్షం లేదు, క్రియేషన్ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, డ్యుయాలిటీ అసలు ద్వైతం లేదు. ఇది బుద్ధిలో ఆడి బుద్ధిమంతుడని, ఇది బుద్ధి లేడు వాడని, బుద్ధిలో సంస్కారాలను బట్టి వస్తున్నాయి. వీడు మంచివాడు ఆడి చెడ్డవాడు అనేది ఆ మనసులోని వాసనను బట్టి సంస్కారాలను బట్టి వస్తున్నాయి. కానీ బ్రహ్మములు ఏమి లేవు, బ్రహ్మములో సృష్టి లేదు, బ్రహ్మములో సాధన లేదు, బ్రహ్మములో బంధం లేదు, బ్రహ్మములో మోక్షం లేదు. ఉన్నది ఒకటే, అది బ్రహ్మం. అది అజాతవాదం అని చెప్తారు. అది ఏం ఉన్నది ఒకటంటే ఒకటే అనుకోవయ్యే, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. అజాతవాదంలో చెప్తారు నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. దేహం నేను, మనస్సు నేను, ఇది నాది, అది నాది, నీ ఇష్టం. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. నువ్వు దేహం అనుకున్నప్పుడు నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు అండయింగ్ స్పిరిట్. నువ్వు దేహం అనుకున్నప్పుడు కూడా దేహం మరణిస్తుంది, దేహం మరణిస్తుంది. అది మరణించిన వస్తువు ఒకటి నీ హార్ట్లో ఉంది. హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, స్పిరిచువల్ హార్ట్లో ఉంది. అది మరణించిన వస్తువు ఒకటి ఉంది. నువ్వు చనిపోయి చనిపోతున్నానని అనుకున్నా నువ్వు చనిపోయేవాడు కాదు, చావులేని వాడివే. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. నీ మనసుకి వ్యాకులత వస్తూ ఉంటుంది, వ్యావరింగ్ వస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు చేపలు, మనసుకి చేపలు ఎక్కువ ఉంటుంది, మనసు ఎక్కువ చలిస్తూ ఉంటుంది. ఆ చలించే మనసు నువ్వు కాదు, లోపల కోరికలను బట్టి, లోపల వాసనను బట్టి, లోపల సంస్కారాలను బట్టి ఆ మనసు చలిస్తూ ఉంటుంది. చలిస్తే చలించని అది కూడా నువ్వు కాదు అనుకో. నువ్వు మనసు చెలుస్తున్నప్పటికీ నువ్వు బ్రహ్మమే, దేహం చనిపోతున్నప్పటికీ నువ్వు బ్రహ్మమే, నువ్వు సత్పదార్థమే, అంటే ఇన్ స్పిరిట్, చావులేని సత్పదార్థమే నువ్వు. అది ఉన్నదంటే అది ఒకటే, మిగతాదంతా నీ మనో కల్పితం. యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మం, యాక్సెప్ట్ రియాలిటీ, యాక్సెప్ట్ అండయింగ్ స్పిరిట్. స్పిరిట్ ఎవ్రీథింగ్ ఇజ్ క్రియేటెడ్ బై ది మైండ్, ఎవ్రీథింగ్ ఇజ్ క్రియేటెడ్ బై ఈగో సెన్స్, యువర్ బాడీ ఆల్సో. ది బాడీ ఆల్సో ఇస్ ఇట్స్ ఎ థాట్. ఇంకేదంటే గాఢ నిద్రలో మనకు శరీరం, నేను ఫలానా ప్లేస్లో ఉన్నాను, ఫలానా దేహంలో ఉన్నాను, లేదా ఫలానా డిస్టెన్స్ కానీ, లేదా టైం కానీ, లేదా దేహానికి సంబంధించిన భావనలు కానీ, దేహానికి సంబంధించిన తలంపులు కానీ గాఢ నిద్రలో లేవు, ఏమీ లేవు గాఢ నిద్రలో లేవు. నువ్వు ఎన్ని అనుకున్న, నువ్వు మనస్సు అనుకున్నా నువ్వు ఆత్మవే, శరీరం అనుకున్నా నువ్వు ఆత్మవే, అని ఉన్నది ఒకటే. భగవాన్ అంటారు ప్రపంచం ఎంతవరకు ఎవరితోటి నేనున్నానని చెప్పలేదు. ఈ దేహం నేనున్నానని ఎవరితోటి దేహం చెప్పలేదు ఎంతవరకు. ఈ దేహం నాది, ఈ దేహము నేనంటున్నాను, కానీ ఈ దేహం నా దగ్గరికి వచ్చి నేను ఉన్నానని దేహం ఇప్పుడు ఎవరి దేహం అని మీకు చెప్పిందే? మీ దేహాలు ఎవరైనా మీకు ఈ దేహం నేనని మీకు చెప్పిందే? రమణ మహర్షి గారి సిద్ధాంతం సార్ ఫిక్షన్ మీద ఉండదు, ప్రతిదీ వాస్తవం మీద ఆధారపడి చెప్తాడు. అది ఊహించుకోండి, ఇలా అనుకోండి, అవేమి లేవు, అనుకోటాలు లేవు అసలు. అక్కడ ఫిక్షన్ మీద ఆధారపడలేదు. నీ మెదడు ఎంత నిజమో నీ సైన్స్ కూడా అంతే నిజమో అన్నారు. ఇచ్చేది మెదడులోంచి వచ్చింది సైన్స్ కూడా, టెక్నాలజీలోంచి వచ్చింది అది. అంచేత నీ మెదడు ఎంత నిజమో, నీ బ్రెయిన్ ఎంత నిజమో, టెక్నాలజీ కూడా అంతే నిజం, నీ సైన్స్ కూడా అంతే నిజం. ఇక్కడ మీరు అర్థం చేసుకోదు ఆయన ఏమన్నారంటే, ఈ ప్రపంచం నేనున్నాను ఎంతవరకు ఎవరితో చెప్పలేదు. ఈ ప్రపంచం ఉన్నానని మనతో ఎప్పుడైనా చెబుతుందే? ఎవరు చెప్పలేదు. ఈ దేహం చెప్తుందా నేను ఉన్నానని? పోనీ దేవుడు వచ్చి నేనున్నాను దేవుడు చెప్తున్నాడా? దేవుడు ఉన్నాడని చెప్పేవాడు నువ్వు, నీ దేహం ఒకటి ఉందని చెప్పేవాడు నువ్వు, ప్రపంచం ఉందని చెప్పేవాడు నువ్వు. ప్రపంచం ఉన్నా లేకపోయినా, నీ దేహం ఉన్నా లేకపోయినా, దేవుడు ఉన్నాడన్నా ఉన్నాడని ఉన్నాడని ఉన్నా లేకపోయినా, అవి ఉన్నాయో లేదో చెప్పేవాడు ఎవరు? దేవుడు ఉన్నాడు, లోకం ఉంది, దేహం ఉందని చెప్పేవాడు నువ్వు. నువ్వు ఉన్నావు లేదా? నువ్వు ఉన్నావు. అదే ఎవడు హూ ఇస్ దట్ ఐ? అది చెప్పకూడదు ఎవడు. ఇంతవరకు ఏ దేవుడు వచ్చి నేనున్నాను దేవుడు ఎవరితో చెప్పలేదు, ప్రపంచం వచ్చి నేనున్నాను ఎవరితో చెప్పలేదు. మనందరికీ దేహం అంటే బాగా ఇష్టం, ఎప్పుడు కూడా ఉంటుంది. ఒక గాఢ నిద్రలో మనకు దూరంగా ఉంటుంది కానీ ఎప్పుడు దానికి సంబంధించిన స్మృతి లేకుండా ఉంటాం కానీ ఎప్పుడు కూడా ఉంటుంది. అందరికంటే ఎవరి దేహం వాళ్ళకి బాగా ఇష్టం, చాలా ఇష్టం. కానీ ఇదే మోసం చేసేస్తుంది, మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అందరికి ఎవరి శరీరం వాళ్ళకి బాగా ఇష్టం, ఈ శరీరం కోసం చాలా మందితోటి మనం పేచీలు కూడా పెట్టుకుంటాం అంతే కదా. శరీరం అంటే బాగా ఇష్టం, కానీ ఈ శరీరాన్ని మనం నమ్ముకుంటున్నాం, మనం ఈ శరీరం నమ్ముకుంటున్నాం. కాళహస్తి దూర్జుడు అంటాడు, కాళహస్తి శతకంలో దూర్జుడు అంటాడు, 100 ఏళ్ళు వచ్చిన మనిషి కూడా 100 సంవత్సరాలు వచ్చి నారాయణని స్మరించుకుందాం, ఈశ్వరుని స్మరించుకుందాం. 100 సంవత్సరాలు బతికిన వాడు కూడా బుద్ధి కలగదు. ఎవరో డాక్టర్ గారు వచ్చేస్తారు, ఏదో మందు ఇచ్చేస్తారు, ఇంకో 10 సంవత్సరాలు బతకొచ్చు, లేకపోతే ఇంకో హాస్పిటల్లో జాయిన్ అయిపోతే ఇంకో 10 సంవత్సరాలు బతకొచ్చు. 100 సంవత్సరాలు వచ్చిన ముసలివాడు కూడా అడిగి డాక్టర్ గారి మీద నమ్మకం ఉంటుంది, మందు మీద నమ్మకం ఉంటుంది, గ్రహాల మీద నమ్మకం ఉంటుంది, లేకపోతే పూజలు చేయించుకుంటాడు, ఇన్ని చేయించుకుంటాడు, కానీ ఈశ్వరుని వాడు కూడా స్మరించడు కదా. ఓ కాళహస్తీశ్వర అంటాడు. రే బుద్ధి లేని జీవుడా, అరే బుద్ధి లేదా నీకు, 100 ఏళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నావు, ఇంకేనాళ్ళు చూస్తావు ప్రపంచాన్ని, కట్టుకున్న బట్టే కట్టుకుంటున్నావు, తిన్నానే తింటున్నాం కదా. సంసారం అంటే ఏమి లేదు, రిప్యుటేషనే సంసారం. సంసారం అంటే ఏమి లేదు, రిప్యుటేషన్ సంసారం అంతే అంతే కదా. ఇవాళ చేసిన పనే రేపు చేస్తున్నావు, అదే సంసారం. 100 ఏళ్ళు బతికావు, సృష్టిని చూస్తున్నావు, రోజు సృష్టిని చూస్తున్నావు, తిన్నానే తింటున్నావు, చూసిన సినిమాలు చూస్తున్నావు అంతే కదా, ఇదంతా చూస్తున్నావు. ఇప్పుడు కూడా నీకు నారాయణ స్మరణ లేదు, ఈశ్వరుని స్మరించలేదు. భగవంతుడి ఈశ్వరాన్ని నన్ను అజ్ఞానంలోంచి విడుదల చెయ్యి, దేహాభిమానంలోంచి విడుదల చెయ్యి, అవిద్యలోంచి విడుదల చెయ్యి, నాకు జ్ఞానం ఆత్మజ్ఞానం ప్రసాదించు, నిన్ను స్మరించుకునే బుద్ధిని కలగజేయి. చచ్చిపోయేటప్పుడు కూడా నీకు ఆ బుద్ధి రావటం లేదు, ఆ మందు తింటే తగ్గిపోతుంది, ఈ మందు తింటే తగ్గిపోతుంది, ఆ గ్రహానికి పూజ చేయించుకుంటే తగ్గిపోతుంది, ఈ గ్రహానికి పూజ చేయించుకుంటే తగ్గిపోతుందని ఈశ్వర స్మరణ లేదురా, నీకు బుద్ధి లేదా, ఇప్పుడు కూడా చచ్చే టైంలో కూడా నీకు బుద్ధి లేదా అన్నాడు కాళహస్తి దూర్జుడు. ఊరు పొమ్మంటుంది, ఒలకాడు రమ్మంటుంది, ఇప్పుడు కూడా నీకు బుద్ధి రావటం లేదని. ఇంట్లో వాళ్ళు కూడా మనం ఎక్కువ కాలం మంచం పడిచి ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు, వెళ్ళిపోతే బాగుంది, మన ఇల్లు చాటును అనుకుంటారు, వెళ్ళిపోతే వీడు వెళ్ళదు కదా. ఆ ప్రారంభాన్ని బట్టి ఆ దేహం ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆ దేహం ఉంటుంది. ఊరు బుద్ధి లేదురా, ఒలకాడు రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది, ఇంట్లో వాళ్ళు డైరెక్ట్గా నీ దగ్గర అనుకుంటే చాటును అనుకుంటారు, వెళ్ళిపోతే బాగుంది, వెళ్ళిపోతే అప్పుడు కూడా నీకు భగవంతుని నారాయణ స్మరణ అప్పుడు కూడా లేదురా నీకు, ఓ బుద్ధి లేనివాడా అంటాడు కాళహస్తి శతకం. పరంధామం పరంధామం పరంధువు జ్యోతిస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, పరబ్రహ్మం నువ్వు, సాక్షాత్తు పరబ్రహ్మం నువ్వు, సాక్షాత్తు పరబ్రహ్మం, పరంధామం పవిత్రం. ఎంతవాడు నారాయణ నారాయణ నారాయణ, వాసుదేవ వాసుదేవ, కృష్ణ కృష్ణ, రామ హరే రామ అని నామాలు స్మరించుకుంటా అంటే మేము పవిత్రం అయిపోతున్నావు కృష్ణ. నువ్వు పవిత్రుడు, నువ్వు పరమ పవిత్రుడు. నిన్ను స్మరించుకోవటం వల్ల, నువ్వు చేసిన నీ రూపం నీ రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల, నీ నామాన్ని స్మరించుకోవటం వల్ల, నీ లీలలు శ్రవణం చేయటం వల్ల మేము పరమ పవిత్రులు అయిపోతున్నావు. నువ్వు బ్రహ్మస్వరూపుడు, జ్యోతిస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఇదంతా పొగడ్త కింద నీకు కనిపిస్తాను. ఇందులో బోధ ఉంది, ఈ జ్ఞానం ఉంది, మనం తెలుసుకోలే విషయాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇంతకీ ఎందుకు చెప్పి, ఆత్మజ్ఞానం వల్ల శక్తి కలుగుతుంది, ఆత్మజ్ఞానం వల్ల జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం వల్ల శాంతి కలుగుతుంది, ఆత్మజ్ఞానం వల్ల నువ్వు ఏదైతే శరీరం ఎంత ఈ భూమి మీద ఎందుకు వచ్చామో అది లభ్యమవుతుంది, ఆత్మజ్ఞానం వల్ల మటుకి లభ్యమవుతుంది, అది అందరికీ సాధ్యమే, అది కృషి చెయ్యాలి. అయితే మనం సబ్జెక్టు వినగా మనం సబ్జెక్టు ఆత్మజ్ఞానం గురించి వినగా ఆ జ్ఞానం గురించి ఆత్మను పొందాలనేటువంటి బుద్ధి కలుగుతుంది. మీరు ఏదైనా వినాలి, శ్రవణం చెయ్యాలి, శ్రవణం చేయగా చేయగా ఏ వస్తువుని అయితే మనం పొందుదాం అనుకుంటున్నామో అది శ్రవణం చేయగా చేయగా దానికి టేస్ట్ కలుగుతుంది, మనకు టేస్ట్ కలుగుతుంది, ఆ రుచి కలుగుతుంది. దానికి అర్హత కూడా ఉండాలి, యోగ్యత ఉండాలి. మనం పెద్దలను గౌరవించినా, లేదా గుళ్ళోకి వెళ్ళి మనం పూజలు చేసుకున్నా, లేకపోతే శ్రవణ భాగవతం ఇటువంటి మనకి అన్నింటికి ఉద్దేశం ఏంటంటే ఆ సద్వస్తువు పట్ల ప్రేమ కలగాలి, భక్తి కలగాలి, ఆ జ్ఞానం పట్ల ఆ పొందేటువంటి వస్తువు మనం పొందుదాం అనేటువంటి యోగ్యత కలగాలి. ఆ యోగ్యత కలగటానికే మంచి విషయాలు శ్రవణం చేయటం, సత్పురుషులు సహవాసం, సద్గ్రంథాలు పఠించటం, లేదా సేవ చేయటం. ఒకటి సేవ, ఉపనిషత్తుల్లో పొడిగిన రెండే చెప్పాడు, ఒకటి సేవ, రెండు త్యాగం. సర్వీస్ అండ్ సాక్రిఫైస్. దీనివల్ల నువ్వు ఎవరికో 10 మందికి సేవ చేసావనుకో, నేనేదో పెద్దవాడిని స్వాతిశయం పెట్టుకో. భగవంతుడు చెప్తాడు అపూర్వం, అద్భుతం, ఉదాత్తం, వండర్ఫుల్. భగవంతుడు చెప్తాడు ఆ పరిణామంలో నీకంటే కొంతమంది కంటే నీకు తెలివితేటలు ఎక్కువ ఉండవచ్చు, ఆ దేహ ప్రదాన్ని బట్టి నువ్వు ఎక్కువ ధనవంతుడు అవ్వచ్చు, ఇతరులకు సహాయ సహకారాలు అందించే శక్తిని ఉండొచ్చు, నీ ప్రారంభాన్ని బట్టి నీకు ఏదైనా అధికారం రావచ్చు. ఇవన్నీ నువ్వు ఏం చేయాలంటే నువ్వు పవిత్రుడు అవ్వటానికి అవకాశాలు ఉపయోగించుకో. నీకు అర్థమవుతుంది? స్వాతిశయం పెట్టుకోకు. నువ్వు ఎవరికైనా 10 మంది సహాయం చేశానుకో, వాడు తక్కువవాడు నేను ఎక్కువవాడు అనుకుంటే నువ్వు అజ్ఞానంలో కూరుకుపోతావు, నువ్వు పవిత్రుడు అవ్వు. నీకేమైనా పుణ్యం రావచ్చు కాలక్రమంలో, ఆ పుణ్యం ఏమో సుఖరూపంలో వస్తుంది, అనుభవిస్తే పోతుంది, అదంతా కాదు. నువ్వు పవిత్రుడు అవ్వాలంటే స్వాతిశయం ఉండకూడదు. ఇప్పుడు ఈ ప్రపంచంలోకి మనం ఎందుకు వచ్చామంటే, మనం హై స్కూల్లో ఎంతకాలం ఉంటాం? 6 సంవత్సరాలు ఉంటాం. కాలేజీలో 8 సంవత్సరాలు ఉంటాం? 2 సంవత్సరాలు ఉంటాం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివితే ఎంతకాలం చదువుతాం? 4 సంవత్సరాలు చదువుతాం. అది కాదు, మన శరీరం భూమి మీదకి వచ్చే వరకు, మన శరీరం చనిపోయే వరకు మనం పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఈ దేహం యొక్క పాఠశాల, ఈ దేహం, ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చామంటే నేర్చుకోవడానికి వచ్చాం. ఇది కూడా ఒక స్కూల్ లాంటిది, లోకం కూడా స్కూల్ లాంటిది. కొన్ని జీవితంలో గ్రంథాలు చదవటం కంటే కొన్ని అనుభవం ద్వారా తెలుసుకునే విషయాలు ఉంటాయి. కొన్ని కేవలం గ్రంథాలు చదవటం కంటే సృష్టిని చూసి, లోకాన్ని చూసి నేర్చుకునే పాఠాలు ఉంటాయి. అంటే లోకాన్ని చూసుకుని నేర్చుకోవాలి. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఈ క్రియేషన్ చెడ్డది కాదు, ఈ క్రియేషన్ మంచిది కాదు అన్నారు. మన చేత చూడబడుతున్నటువంటి ఈ ప్రపంచం మంచిది కాదు, చెడ్డది కూడా కాదు. మిర్రర్ ఉంది, అద్దం ఉంది. అద్దంలో నీ ముఖం చూసుకుంటావు. నీ ముఖం చూసుకుంటే శుభ్రంగా ఉందనుకో, నీ ముఖం పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధంగా కనిపిస్తుంది. అందులో ఏదైనా దుమ్ము ఉంటే దుమ్ము అద్దంలా కనిపిస్తుంది. అద్దం మంచిది కాదు, చెడ్డది కాదు, నీ ముఖంలో ఉన్నదే అద్దం చూపిస్తుంది. అప్పుడు లోకం కూడా అటువంటిదే, నీ బలహీనతలు ఏంటో చూపిస్తుంది, నీ ప్లస్ పాయింట్స్ చూపిస్తుంది, నీ మైనస్ పాయింట్స్ చూపిస్తుంది. అంచేది నువ్వు లోకంలో అద్దాన్ని, నీ ముఖం శుభ్రం చేసుకోవడానికి నువ్వు అద్దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావో, నీ ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి లోకాన్ని నువ్వు అద్దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావో, అలాగే ఈ లోకం నీకు అద్దం లాంటిది. దీని ఉరికే నువ్వు ట్రైనింగ్ అయ్యి నీలోని మైనస్ పాయింట్స్ ఏంటో ప్లస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుని, ప్లస్ పాయింట్స్ వల్ల స్వాతిశయం పెట్టుకోకుండా మైనస్ పాయింట్స్ వల్ల నువ్వు అది ఏం తెలుసుకో, ఏం తొలగించుకోవాలో, మైనస్ పాయింట్స్ పెర్ఫెక్షన్ రావటానికి ఏ బలహీనతలు అడ్డొస్తున్నాయో అది నీకు లోకం వల్ల తెలుస్తుంది. ఆ బలహీనతను నువ్వు కనుక తొలగించుకుంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా తనంతర తానుగా నీకు వ్యక్తం అవుతుంది. అది తెలుసుకునేది కాదు, తెలియబడేది. లోపల ఉన్నటువంటి బ్రహ్మము నీ ఇంద్రియాలతోటి కానీ, నీ మనస్సుతోటి కానీ, నీ బుద్ధితోటి కానీ తెలుసుకునేది కాదు, అది రివీల్ అవుతుంది, తెలియబడుతుంది. అది అదే కానీ మన బుద్ధికి అందేది కాదు, మన ఇంద్రియాలకు అందేది కాదు, అది తెలుసుకునేది కాదు, తెలియబడేది. ఉపనిషత్తులు ఏమని చెప్పాడంటే, ఆ వస్తువు అందరి హృదయాల్లోనూ ఉంది, తెలిసిన వాడు హృదయంలో ఉంది, తెలియని వాడు హృదయంలో ఉంది. ఆడికి మీద ఆ వస్తువుకి ఎవరి మీద అయితే దయ కలిగిందో, ఎవరి మీద అయితే అనుగ్రహం కలిగిందో, వారికి అది తెలుస్తుందని, తెలియబడుతుందని. వారు తెలుసుకుంటారని చెప్పలేదు, వారికి తెలియబడుతుందని. ఎన్ని అందమైన మాటలు చెప్తారండి. గురువు అంటే ఎవడంటే దేవుళ్ళో ఉన్న దైవే, దేవుళ్ళో ఉన్న దైవం ఒక రూపం తాలిస్తే వాడు గురువు అని. దేవుడు అంతా కాదట్టండి, దేవుడు మొత్తం దేవుడిలో ఉన్న శక్తి అన్నీ కాదు. దేవుడికి ఉన్నటువంటి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, చాలా బలం ఉంది. కృష్ణుడు మామూలుగా ఎవరినైనా మా చంపాలని ఎవరినైనా ముట్టుకుంటే చచ్చిపోతాడు. అంటే మనకు అనిపిస్తుంది అలా టచ్ చేస్తే చనిపోయాడు. ఆ మనిషి మీద 1000 ఏనుగులు బలం పడి, 1000 ఏనుగులు ఒకసారి మనిషి మీద పడితే ఎలా ఉంటుందో, కృష్ణుడు అలా టచ్ చేస్తే చనిపోతాడు. అంటే వాడికి ఏం ఇలా చనిపోయాడంటే అనిపిస్తుంది. ఎవడైతే చంపాలనుకుంటాడో వాడి మీద 1000 ఏనుగులు బరువు ఒక్కసారి పడినట్టు ఉంటుంది వాడికి. ఇప్పుడు ఎందుకీ అంటే దేవుళ్ళలో చాలా శక్తులు ఉంటాయి. దేవుడు భగవంతుడు ఈశ్వరుల్లో ఒక శక్తే కాదు, అది చాలా ఉంటాయి వాడికి. కానీ ఆ భగవంతుడిలో ఉన్నటువంటి దయ, కంపాషన్, ఆ మెరిసి, భగవంతుడిలో ఉన్న చాలా గొప్ప గుణాలు ఉన్నాయి భగవంతుడిలో, కానీ ఆ దయ్యనే గుణం రూపు దాలిస్తే వాడు గురువు అవుతాడు. అంటే గురువుకి ఇంకా రక్షించడమే కానీ శిక్షించడం ఉండదు. యేసుక్రీస్తు అంటాడు బైబుల్లో, తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఇష్టమని. మార్గాన్ని రోడ్డు సరైన మార్గాన్ని వెళ్ళిపోతా అంటే గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఇష్టం. అంటే దాని అర్థం ఏంటంటే అహంభావంలో పడి, అజ్ఞానంలో పడి, అహంకారంలో పడి కొట్టుకుపోయే గొర్రెలు నేను చేరదీసి వాడిని బాగు చేస్తాను. తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఇష్టం అయ్యా అన్నాడు యేసు. ఆరోగ్యవంతుడికి మందు ఎందుకు? నూటికి నిలిపోలు ఆరోగ్యంగా ఉన్నాడు అనుకోండి, వాడికి మందుతోటి పని లేదు. తర్వాత ఇంకోటి, మీరు ప్రాణాయామం చేయటువంటి తగు మాత్రంగా ప్రాణాయామం చేసినా నా చిరకాలం, ఒకరోజు 2 రోజులు కాదు. కొంతమంది అంటారు ఏమంటే 10 రోజులు చేశాం కదా, ఇంకా జపే ఎంతకాలం? మరి మీరు అన్నం రోజు ఎందుకు తింటున్నారు? ఏమంటే 10 రోజులు అన్నం తిన్నాం కాదు, ఇంకెందుకు తింటాం, మానేస్తారా మీరు? ఏం చెబుతున్నావు అమ్మ ఇప్పుడు? ఏం చెబుతున్నావు? జపం జపం ఏదో 4 రోజులు 5 రోజులు కాదు, మీ చివరి శ్వాస శ్వాస గాలి విడిచిపెట్టే వరకు, ప్రాణం పోయే వరకు జపం చేస్తూ ఉండాలి. ఇంచేతంటే జపం వల్ల, ధ్యానం వల్ల, ప్రాణాయామం వల్ల శరీరానికి శక్తి వస్తుంది, మనస్సుకి శాంతి వస్తుంది. ప్రతి వాడికి శరీరంలో శక్తి ఉండాలి, మనస్సులో శాంతి ఉండాలి. అయితే ఈ 2 లక్ష్యం కాదు. శరీరానికి శక్తి అవసరం, మనసుకి శాంతి అవసరం. ఈ 2 ఉంటేనే శరీరం ఫిట్గా ఉంటుంది, మనస్సు ఫిట్గా ఉంటుంది. ఎందుకు? తత్వాన్ని తెలుసుకోవడానికి. తత్వం అంటే అది నీవే అనే సంగతి. ఏదిగా నువ్వు ఉన్నావో దాని తాలూకు అనుభవం నీకు పొందటానికి శరీరంలో శక్తి ఉండాలి, మనస్సులో శాంతి ఉండాలి. అది ప్రాణాయామం చేయటం వల్ల కొంత నీ శరీరానికి శక్తి కలుగుతుంది, మనస్సుకి శాంతి కలుగుతుంది. నిరంతరము జపం చేయటం వల్ల, ఏదైనా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుని జపించి, మీకు ఇష్టమైన నామం తీసుకోవచ్చు, ఆ భగవంతుని తీసుకుని నామం తీసి జపించటం వల్ల, తర్వాత ధ్యానం చేయటం వల్ల, ఏదో ఒక రూపం పెట్టుకుని ధ్యానం చేయటం వల్ల, అదే హృదయస్థానంలో పెట్టచ్చు, లేదా మీ ఇష్ట దేవత మీద పెట్టచ్చు, లేదా ఆత్మని డైరెక్ట్గా ఆత్మను ధ్యానం, పరబ్రహ్మను ధ్యానం చేయొచ్చు, లేదా ఒక రూపాన్ని ధ్యానం చేయొచ్చు, లేదా రూపాన్ని మొత్తం మీద నారాయణ స్మరణ కానీ, లేదా శివస్మరణ కానీ, మీకు ఏది ఇష్టమైతే నిరంతరము స్మరించటం వల్ల, ధ్యానించటం వల్ల, అది ఆ నారాయణ యొక్క ఔన్నత్యం మీరు శ్రవణం చేయటం వల్ల కూడా మీరు పవిత్రులు అవుతారు. శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, ఆచార్య స్వాముల వారు, మీరు కోరిక లేకుండా పని చేస్తే, కోరిక లేకుండా కర్మ చేస్తే మీ బుద్ధి బాగుపడుతుందని చెప్పాడు. అంటే బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి. మీ పని మీరు చేసుకుంటూ, మీ ఇంటికాడ మీ డ్యూటీ ఏదో మీరు చేసుకుంటూ, మీ డ్యూటీ విడిచిపెట్టకండి. మీ డ్యూటీయే ధర్మం. ధర్మం అంటే డ్యూటీయే. మీ డ్యూటీ మీరు పెర్ఫెక్ట్గా చేయటమే ధర్మం. మీ ధర్మం ఏదో మీరు ఆచరిస్తూ, ఏదో కొంతవరకు మోటివ్లెస్ అండ్ డిజైర్లెస్, ఈ 10 మందికి సహకారం చేస్తే ఓట్లు వేస్తారనుకుంటే అది మోటివ్లెస్ కాదు. ఈ సహకారం చేస్తే మనకు గౌరవం వస్తుందని, మోటివ్ లెస్గా ఉండాలా పని, డిజైర్ లెస్గా ఉండాలి పని కోసం. మోటివ్ లెస్గా డిజైర్ లెస్గా కనుక ఆ పని మీరు చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, అంతఃకరణం పవిత్రం. మోటివ్ లెస్ అండ్ డిజైర్ లెస్ అంటే రాజకీయ నాయకులు చేసినట్టుగా ఉండకూడదు. ఈ ప్రాంతానికి మనం ఏదైనా ఏదైనా రోడ్డు వేస్తే, అది చెరువు తవ్విస్తే, నుయ్యి తవ్విస్తే ఈ ఓట్లు అందరూ మనకు వేస్తారండి అంటే వాళ్ళు ఏదైనా పని చేయొచ్చు. అది మోటివ్ తోటి చేసి పని, డిజైర్ తోటి. నువ్వు ఆ పనులు చేయించుకుని ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ నువ్వు పరమ పవిత్రుడు అవ్వు, నీకు చిత్తశుద్ధి కలగదు, ఆత్మజ్ఞానానికి అర్హుడు కాదు అంటాడు ఆచార్య స్వాముల వారు. ది గ్రేట్ ఆచార్య, ప్రథమాచార్య. ఇప్పుడు లోకానికి సంబంధించి పని చేస్తే నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, అది డ్రీమ్ స్టఫే. అలా కాదు, కోరిక లేకుండా కనుక నువ్వు పని చేస్తే నీ చిత్తశుద్ధి కలిగిస్తాను. తర్వాత నీకు నచ్చిన వెంకటేశ్వర స్వామి కానీ, రాముడు కానీ, అవతార పురుషుల్లో కానీ, నీకు నచ్చిన గురువుని కానీ, అవతార పురుషు మేనిఫెస్టెడ్ గాడ్ కానీ ఎవరిని ఒక నా రూపాన్ని ధ్యానం చేస్తావునుకో, నీకు మనసు యొక్క చాపల్యం తగ్గుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. అంటే ఏకాగ్రత అనేది తాళం చెవిలాంటిది. మన హృదయంలో ఉన్న జ్ఞానాన్ని మనకి ఎరుకుపరిచేది ఏకాగ్రత. అది తాళం, ఏకాగ్రత తాళం చేయగలాంటిది ఉపాసన. దాన్నే ఉపాసన అంటారు, భక్తి, డివోషన్. అర్జున, ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియాలంటే నా పట్ల భక్తి వల్లే నీకు అది సాధ్యం. ఎన్ని ముత్యాలు పోసేస్తున్నాడు చూడండి. భగవద్గీత కేవలం అర్జునుడి కోసం చెప్పలేదు ఆయన. అర్జునుడు ఊరికి నెపంగా పెట్టుకున్నాడు కానీ అర్జునుడి కోసం చెప్పలేదు. అర్జునుడు ఒక్కడి కోసం చెప్తే నువ్వు యుద్ధం చెయ్యవయ్యా, పని చెయ్యవయ్యా, నెగ్గితే రాజ్యం వస్తుంది, చనిపోతే స్వర్గం వస్తుంది అని చెప్పేసి ఊరుకుందుడు. కర్మయోగం చెబుతుడు ఒక అర్జునుడి కోసం చెప్తే ఆయన. కర్మయోగం, భక్తియోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, జ్ఞానం ఇవన్నీ అర్జునుడికి ఎందుకు చెప్పాడు? అర్జునుడికి కర్మయోగం చాలు, ఆయనకి కర్మ ప్రవృత్తి ఉంది కాబట్టి. మనందరికీ జీవకోటిని ఉద్ధరించడానికి చెప్పింది భగవద్గీత. చాలామంది ఏదో అర్జునుడి కోసం, అర్జునుడికి చెప్పడానికి 700 శ్లోకాలు అక్కర్లేదు, 10 శ్లోకాలు చాలు. ఆ కర్మయోగం చాలు అర్జునుడి కోసం చెబితే. మన కోసం ఏదో అర్జునుడి కోసం చెప్పాడు అనుకోకండి, మన కోసం చెప్పాడు, జీవకోటి కోసం చెప్పాడు. భగవంతుడే మన తల్లి, భగవంతుడే మన తండ్రి, భగవంతుడే మన గురువు, భగవంతుడి దయవల్లే మనకు వచ్చేది శాంతి కలుగుతాం. మనకు శాంతి కలగాలంటే ఈశ్వరుడి యొక్క దయ లేకుండా శాంతి కలగదు. మీకేం కలుగుతుంది? మీరు నిష్కామ కర్మ కనుక చేస్తే, కోరిక లేని కర్మ కనుక చేస్తే మీకేం చిత్తశుద్ధి కలుగుతుంది. ధ్యానం చేస్తే భగవంతుడి అవతార పురుషులు ఏదో ఒక అవతారాన్ని తీసుకుని ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ నామాన్ని స్మరించుకుంటే చాపల్యం తగ్గుతుంది. అంటే మనసులో ఉన్న చాపల్యం, వాండరింగ్ తగ్గుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. ఇది కలిగాక మనం దేనికి సిద్ధమవుతామో చెప్పమంటారా? ఇది కలిగాక మన హృదయంలో ఉన్నది ఏదో మనకు గోచరిస్తూ ఉంటుంది, ఏదో దాని తాలూకు జిజ్ఞాస కలుగుతుంది. జిజ్ఞాస ఎవడికి? అంతఃకరణ శుద్ధి ఉన్నవాడికి, ఏకాగ్రత కలిగిన వాడికి జిజ్ఞాస కలుగుతుంది. ఏదో ఉందో మన హృదయంలో ఉంది, కాశీలో ఏదో ఉందనుకుంటున్నాం, రామేశ్వరంలో ఏదో ఉందనుకుంటున్నాం, అక్కడ ఏదో ఉందనుకుంటున్నాం, ఎక్కడే ఉంది, ఎక్కడో ఉన్నది ఏదో మన హృదయంలోనే ఉంది. అక్కడ పొందవలసింది మనం, పొందవలసింది మనం, ప్రయత్నం చేసి పొందవలసింది మన హృదయంలో ఉందని పొంది దాన్ని పొందటానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి దాన్ని పొందుతారు. అది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం కలిగాక, ఆత్మశాంతి కలిగాక దాని వైభవమే వైభవం. వాడికి పునర్జన్మ ఉండదు, వాడికి పునర్జన్మ ఉండదు. వాడికి ప్రకృతికి అతీతంగా ఉంటాడు, ప్రకృతికి అతీతంగా ఉంటాడు. వాడికి దేహం ఉన్నా ముక్తుడే, దేహం లేకపోయినా ముక్తుడే. దేహం ఉండటానికి, దేహం లేకపోవటానికి తేడా కనిపించదు. వాడు ఆత్మజ్ఞాని, వండర్ఫుల్. దేహం ఉండటానికి, దేహం లేకపోవటానికి వాడికి తేడా తెలియదు. అసలు ఇప్పుడు కొంతమంది అంటాడు, ప్రతి మనిషికి ఉండాలని ఉంది, ఎవరికి చనిపోవడం లేదు, అవి ఉండటమే దేవుడు అన్న సంగతి మీకు తెలియటం లేదు. ఏ మనిషికి చనిపోవాలని లేదు, అందరికీ ఉండాలని ఉంది. ఒక్క ఎకరం పొలం ఉంటే వాడికి ఏమీ లేకపోయినా, ఒక్క ఎకరం పొలం ఉంటే ఆ ఒక్క ఎకరం అమ్మేసుకుని రాయుడు రెళ్ళి వైద్యం చేయించుకొస్తాడు. ఉన్నది ఎకరం, ఆ ఎకరం అమ్మేస్తాడు, వెళ్ళి రాయుడు ఎందుకు పోని, చచ్చిపోతే నష్టం ఏంటి ఆడికి? ఉండాలి. అది దేహం పోయినా మనం ఉంటాం, జ్ఞానం కలిగితే అనే సంగతి తెలియక అది దేహానికి పరిమితమైపోయి ఉంటాడు, దేహం చుట్టూరు తిరుగుతూ ఉంటాడు, దేహగతమైన బుద్ధి ఉంటుంది, దేహం పోతే ఉండవేమనేటువంటి ఒక ఇమాజినేషన్ వాడుకుంటుంది. అయితే దేహం కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు. జ్ఞాని మటుకి దేహం ఉన్నవాడు ఉంటాడు, దేహం లేకపోయినా వాడు ఉంటాడు. అయితే వాడి ఆత్మజ్ఞానం యొక్క కలిగిన ఆత్మజ్ఞానం వల్ల కలగటం వల్ల లాభం ఏంటంటే, కేవలం సత్యం గోచరించడమే కాదు, అనంతమైన శాంతిలో, అద్భుతమైన శాంతిలో, ఉదాత్తమైన శాంతిలో ఊగిసలాడటమే కాదు. దేహం ఉన్నా దేహం లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించడం, వాడు ఉంటాడు అన్న సంగతి తెలుస్తుంది. వాడు ఎలా ఉంటాడు? బ్రహ్మముగా ఉంటాడు, జ్ఞానంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు, తనంతట తానుగా ఉంటాడు. వాడికి డిపెండెన్స్ ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక జ్ఞాని మటుకు ప్రాణం పోతాడు హృదయగతం అవుతుంది. మనం వెళితే స్వర్గానికి వెళ్ళిపోతాం, లేకపోతే నరకానికి వెళతాం, ఏదో లోకానికి వెళతాం, లేకపోతే మళ్ళీ పాలకులు సిద్ధం అవుతాం. మనం ఆత్మజ్ఞానం సంపాదించకుండా కనుక శరీరం విడిచిపెట్టేస్తాం అనుకోండి, గతి మనకి ప్రాణ ప్రయాణం ఉంటుంది. వెళితే స్వర్గం, లేకపోతే నరకం, అక్కడ పెర్మనెంట్గా ఉండం. ఏదో మనం చేసిన కర్మను బట్టి అక్కడ కొంతకాలం ఉంటాం. మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ, అక్కడ కొంతకాలం ఉంటాం. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి సిద్ధం అవుతాం. కానీ ఆత్మజ్ఞానం మటుకి వాడి ప్రాణం ప్రయాణం చేయదు. వాడు జీవుడు అంటే వాడు మనస్సు భంగమై ఉంటుంది వాడికి, అంటే వాడు మనస్సు ప్రయాణం చేయదు. వాడు మనస్సు, వాడు జీవత్వం, ఇవన్నీ కూడా వాడు హృదయంలో లయమైపోతూ ఉంటాయి. వాడికి ప్రయాణం లేదు, గోయింగ్ లేదు. ఒక జ్ఞానికి గోయింగ్ లేదు, జ్ఞానికి కమింగ్ లేదు. అంతటా తానైన వాడు ఎక్కడికి వెళ్తాడు? అంతటా తానైన నేను జిన్నూరులో ఉన్నాను, పాలకొల్లులో లేను అనుకుంటే పాలకొల్లు వెళతాం, వస్తూ ఉంటాం. మన శరీరం ఎక్కడుంటే అక్కడ ఉందనుకుంటాం మనం. మన శరీరమైన గతమైన బుద్ధి, మనోగతమైన బుద్ధి, అహంకారగతమైన బుద్ధి, మనకు ఆత్మబుద్ధి లేదు, బ్రహ్మబుద్ధి లేదు, బ్రహ్మజ్ఞానం లేదు, ఆత్మశాంతి లేదు. ఆ బ్రహ్మానుభవం కలిగినప్పుడు అంతటా ఉన్నాం, అన్ని కాలాల్లో ఉన్నాం. టైంకి, దూరానికి, దగ్గరికి, లేదా కాలానికి దూరాన్ని అతిక్రమిస్తాం, ప్రకృతిని అతిక్రమిస్తాం, పంచభూతాలకి వికారాలు ఉన్నాయి. రాత్రి చూడండి, 9 పెద్ద గాలి వచ్చేసింది, ఆ గాలికి ఏదో వికారం వచ్చింది. రాత్రి 9 పెద్ద గాలి వచ్చేసింది, ఆ గాలికి ఏదో వికారం వచ్చేసింది. అలాగే చైతన్యానికి వికారాలు లేవు, పంచభూతాలకి వికారాలు ఉన్నాయి, జీవుడికి వికారాలు ఉన్నాయి, కానీ లోపల ఉన్న చైతన్యానికి వికారాలు లేవు. లేదంటే ఉంది, తనంత వికారరహితం, ఉపాధి రహితం. దానికి శరీరంతో ఒక శరీరంతో సంబంధం లేదు, లేకపోతే ఒక ఉపాధి రహితం, వికారరహితం, అన్ని రహితంగానే ఉంటుంది. కానీ లేదంటే ఉంది, ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్. అయితే మనం ఇప్పుడు కాశీ వెళదాం, రామేశ్వరం వెళదాం, అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అనుకుంటాం. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ మాది, మనం ఎక్కడికి దేనికోసం అయితే తిరుగుతున్నామో అది మన హృదయంలో ఉంది. దాన్ని మనం, మన హృదయంలో ఉన్న దాన్ని మనం ఎరుకులోకి తెచ్చుకోవాలంటే మీరు విషయం శ్రవణం చేయగా మీకు బుద్ధి కలుగుతుంది. కానీ శాస్త్రాన్ని శ్రవణం చేయకపోతే మీకు బుద్ధి కూడా కలగదు. వినాలి, మీకు విసుగొచ్చేలా వినాలి సబ్జెక్ట్. మాకు ఆత్మజ్ఞానం రాదేమో అండి అలా అనుకోకండి. మీరు భరించలేనటువంటి శాంతి మీకు కలుగుతుంది. ఏంటి ఈ జీవితంలో, ఇప్పుడే ఇక్కడే శరీరం చనిపోకముందే ఈ ప్లానెట్లో ఉన్నప్పుడే ఇంత శాంతి వస్తుందని ఎప్పుడు అనుకోలేదే అది మీ మీరు ఊహించడానికి మీరు ఊహించడానికి వీల్లేనటువంటి మీ బుద్ధికి గోచరం కాని మీ ఇంద్రియాలకు అందరూ అన్నటువంటి స్వతంత్రమైన శాంతి మీకు అనుభవంలోకి వస్తుంది. ఆ శాంతి ఆత్మజ్ఞానం వల్లే సాధ్యం. ఏ జీవుడు స్వతంత్రుడు కాదు. ఒక్కడ మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీ ఇంట్లో వాళ్ళని మీరు ప్రేమించవచ్చు, మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని ప్రేమ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించవచ్చు, ఇవన్నీ నేను కాదంటలేదు. కానీ ఎవడో మనవాడు కాదు, దేవుడు ఒక్కడే మనవాడు. ఇదోటి జ్ఞాపకం ఉంచుకోండి, ఎవడో మనవాడు కాదు. మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ వాళ్ళు కాదు, నా ఇంట్లో వాళ్ళు కూడా నా వాళ్ళు కాదు. మన ఎవడో ఒక భగవంతుని సంబంధించిన వాళ్ళు. భగవంతుని తెలుసుకునే వరకు ఈ మరణాలు ఈ పుట్టుకులు తప్పవు, ఈ యాతనలు తప్పవు. అసలు మనస్సుకు ఒక పేరు ఉంది, యాతనా శరీరం అని. అది ఎంతకాలం ఉంటే దాని పేరు ఒకడు ఎవడు పెట్టి ఏ మహర్షి పెట్టాడో కానీ మనస్సుకు ఒక పేరు పెట్టాడు. ఇది స్థూల శరీరం. ఇది ఇందులో రక్తం ఉంటుంది, మాంసం ఉంటుంది, ఎముకలు ఉంటాయి ఇందులో. ఇది స్థూల శరీరం. మనస్సుకు ఒక ఋషి ఒక పేరు పెట్టాడు, యాతనా శరీరం అని. ఆ శరీరం ఎంతకాలం ఇచ్చే అంతకాలం ప్రతి జన్మలో నీకు యాతనలు తప్పవు అని. ఎంత వండర్ఫుల్ ఆ శరీరానికి పేరే యాతనా శరీరం. కొంతమంది అనుకుంటారు అజ్ఞంగా అలా ఉన్నారు, అలా ఉంటే మనం కూడా బాగుండు, మనం సుఖపడిపోతాం అనుకున్నారు. వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారో మీకు తెలియదు. ఎవడైనా ఒక 5,000 రూపాయలు పట్టు చీర కట్టుకుని అక్కడ కూర్చుంటే వాళ్ళ పని బాగానే ఉంది, అలా ఉంటే మనకు కూడా సుఖంగా ఉంటే వాళ్ళు ఎంత దుఃఖం. ఆ జీవ లక్షణాలతో జీవభారం ఎంత మోస్తున్నారో మీకు తెలియదు. పైకి ఉరికి అందంగా మీకు కనిపిస్తుంటే ఒక 5,000 రూపాయలు పట్టు చీర పట్టుకుని కట్టుకుని కూర్చుంటే అలా ఉంటే మన బాగుండు సుఖపడిపోతాం అనుకుంటారు. కానీ వాళ్ళు సుఖపట్టం లేదు, మీకు తెలియక అలా అనుకుంటారు. వినాయకుడి బుడ్లో వేలు పెట్టినట్టే ఉంటుంది. వినాయకుడి బుడ్లో ఒకడు వేలు పెట్టాడు, అందులో తేలు ఉంది. ఒకడు పిల్లలు ఆడుకుంటూ ఒకడు వేలు పెట్టాడు, కలిసింది, అది కుట్టింది, ఆ తేలు కుట్టింది. కొకరు వెంటనే తీసేసారని అలుపుకుంటున్నాడు. ఏంటి రావాలని నప్పుకుంటాడు, బాగానే ఉంది అన్నాడు. తేలు కుట్టింది నాకంటే ఆడు అభిమానం అడ్డొచ్చు. తేలు కుట్టింది నాకు తెలియక చేయి పెట్టాను, తేలు కుట్టింది అని చెప్పొచ్చు కదన్నాడు. అది బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే ఉంది అంటున్నాడు. ఏంటని ఇంకోటి పెట్టాడు అక్కడ చెయ్యి, ఆడిని కుట్టింది. మన జీవితాలు కూడా అలాగే. మనం మీరు మన హౌవర్జీ అంటాం అనుకోండి, ఎవరినైనా మీరు ఎలా ఉన్నారు అనుకుంటాం. మేము బాగానే ఉన్నాం. వాళ్ళు బాగా లేదు ఊరికి ఎలా అంటారు. మీరు మామూలుగా అడగండి హౌవర్జీ అంటాం అనుకో, మీరు ఎలా ఉన్నారని. మేము బాగా, నిజంగా బాగున్నారా బాగోలేదు. ఒక జ్ఞానే బాగుంటాడు. ఒక జ్ఞానికే సాధ్యం ఎప్పుడు సుఖంగా ఉండేది, శాంతిగా ఉండదు. ఊరికే మాట వరుసగా అంటారు బాగానే ఉన్నారు అని అంటారు. బాగోపోయినా మనం కూడా ఎవరైనా బాగున్నారంటే బాగోపోయినా బాగానే ఉన్నా ఉండరు అని నిజం కాదు. ట్యాగూరు గీతాంజలి అంటాడు, ఓ తండ్రి ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ నాకు నన్ను మేలుకొలుపు తండ్రి అంటాడు గీతాంజలి. ఎక్కడైతే సత్యం ఉందో ఏం చేద్దంటే సత్యానికే సత్యానుభవం అయిన తర్వాత మనిషికి ఫ్రీడమ్ ఉంటుంది, అంతవరకు ఫ్రీడమ్ లేదు ఆవిడకి. ఓ తండ్రి ఎక్కడైతే సత్యం ఉందో అక్కడికి నన్ను మేలుకొలుపు. అంచేత నువ్వు భవిష్యత్తులో ఏదో జరుగుతుంది, నీకు దుఃఖ కారణం లోపల ఉంది. దుఃఖ కారణం బయట లేదు, అది లోపల ఉంది. అందులోంచి ఎలా బయటకు రావాలో చూసుకో నువ్వు. ఎయిమ్ హై అండ్ ఎయిమ్ అట్ ది హైయెస్ట్. అందులోంచి ఎలా విడుదల అవ్వాలో, ఎలా రిలీజ్ అవ్వాలో ఆలోచించుకో. అంతేకాని పూర్వజన్మలు తెలుసుకోవటం వల్ల, రాబోయే జన్మలు తెలుసుకోవటం వల్ల, రేపేం జరుగుతుందో తెలుసుకోవడం నీకేం కలిసి వచ్చేది లేదు. అదంతా డస్టే. ఆ గొడవల్లోకి వెళ్ళకు. దుఃఖ కారణం నీ లోపల ఉంది, అందులోంచి బయటకు రావటానికి ప్రయత్నం చేయి. చాలామంది బుద్ధుడిని ఏమంటారంటే నాస్తికుడు నాస్తికుడు అంటారు. అలా కాదు, తెలియని వాళ్ళు అలా అంటున్నారు నాస్తికుడు నాస్తికుడు అని. అంటే వాడు భగవంతుడు ఉన్నాడా లేడన్న సమస్య కాదు. నువ్వు భగవంతుడు ఉన్నాడని నమ్ముతావు అనుకో, ఎప్పుడు దుఃఖంగా ఉంటావు అనుకో, దానివల్ల ప్రయోజనం లేదు నీకు. అలా కాదు, భగవంతుడు ఉన్నాడా లేడన్న సమస్య కంటే అక్కడ అది కాదు. నువ్వు జీవించుండగా నీ శరీరం ఇక్కడ ఉండగానే నీ ముక్కులో ప్రాణవాయు తిరిగేటప్పుడే నీ లోపల నిర్వాణ సుఖం, ఆత్మసుఖం, మోక్ష సుఖం, స్వతంత్ర సుఖం, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్లోకి నేను తీసుకెళ్ళటానికి బుద్ధుడు డైరెక్ట్గా పనిచేశాడు. కానీ ఈ లేకపోతే చర్చలు జోలికి వెళ్ళలేదు. చర్చలు పెరుగుతుంటే అహంకారం పెరుగుతుంది, తర్కం పెరుగుతుంది. ఇంతవరకు సృష్టిలో ఏ తర్కం, ఏ వ్యాకరణ శాస్త్రవేత్త, ఏ వ్యాకరణ శాస్త్రవేత్త కానీ తర్క శాస్త్రవేత్త కానీ ఎవరికి రియలైజేషన్ రాలేదు. మీరు వ్యాకరణం బాగా చదువుకోండి, వ్యాకరణ పండితులు అవుతారు, దానికి రియలైజేషన్కి సంబంధం లేదు. మీరు బాగా డబ్బు సంపాదించుకొని 100 కోట్లు డబ్బు ధనవంతులు అంటారు, ధనవంతులు అంటారు మిమ్మల్ని. ఏం చెప్తున్నా అమ్మా? బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నాస్తికుడు కాదు ఆయన. అలా అనుకుంటారు. అలాగా నాస్తికుడు నిర్వాణ సుఖాన్ని అంగీకరిస్తున్నాడు ఆయన. మోక్ష సుఖాన అంటే ఏమిటి? నువ్వు శరీరం, నీ శరీరానికి మరణం రాకముందే ఆ సుఖస్వరూపాన్ని పొందాలి. డైరెక్ట్గా నిన్ను అక్కడ తీసుకెళ్ళటానికి తగిన మాటలే చెప్పాడు, కానీ మిగతా మాటలు చెప్పలేదు ఆయన. అంటే యూస్లెస్ టాక్. మళ్ళీ ఎప్పుడో కాదు, దేహం మరణించాక కాదు, దేహం ఉండగానే నిన్న సోర్స్లోకి నిన్ను అక్కడ తీసుకెళ్ళటానికి చేసిన ప్రయత్నమే బుద్ధుడు చేస్తుంది. అంతేకాదు నాస్తికుడేం కాదని. మళ్ళీ కత్తిరాజ్ఞ మొదలుపెట్టాం మనం, మొదలుపెట్టి 2 నిమిషాలు వస్తాం. కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా వాయిస్, మీరు ఆ డిస్టెన్స్ చూసుకుని మాట్లాడుతూ ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ చెవులకు వాళ్ళ మాటలు మనకు వినపడక్కర్లేదు, వాళ్ళ చెవులకు కూడా వినపడవు. అంటే ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు రామచంద్ర గారితో ఆ డిస్టెన్స్ చూసుకోవాలి. మరీ వెరికేకలు ఎక్కర్లేదు, బాగా చిన్నదిగా మాట్లాడితే ఆయన మాట వినపడదు, మన మాట వినపడదని. అంచేత తగు ఆ టోని ఎంతవరకు మనం పెంచాలో అంతవరకు పెంచితే సరిపోతుంది. అందులో ఎక్కువ మందికి వినపడాలన్నప్పుడు కొంచెం వాయిస్ పెంచాలి. కర్తూరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటే ఇక్కడ ఈ కర్త అనేవాడిని జ్ఞానులు బ్రహ్మం అంటున్నారు, భక్తులు ఈశ్వరుడు అంటున్నాడు, ఐన్స్టీన్ ఫోర్స్ అన్నాడు, శక్తి. ఐన్స్టీన్ ఏమన్నాడు దాన్ని? శక్తి అన్నాడు, ఎనర్జీ అన్నాడు. ఐన్స్టీన్ ఏమన్నాడు? ఎనర్జీ అన్నాడు. భక్తుడు ఈశ్వరుడు అంటున్నాడు, భక్తుడు జ్ఞాని బ్రహ్మం అంటున్నాడు. దేన్నైతే జ్ఞాని బ్రహ్మం అన్నాడో, దేన్నైతే భక్తుడు ఈశ్వరుడు అంటున్నాడు, దాన్ని ఐన్స్టీన్ ఎనర్జీ అన్నాడు. ఆ ఎనర్జీ ముద్దపై కాదు, ఎనర్జీ ఈ గోడలాగి జడం కాదు, అది స్వతంత్రమైంది, అది వర్క్ చేస్తుంది. ఎంత ఆ ఎనర్జీ ఎంత వేగంగా వర్క్ చేస్తుందంటే ఆ చేసే వర్క్ నీ కళ్ళకు కనపడదు. అంచేది ముద్దబ్బాయి నువ్వు అనుకుంటున్నావు. ఉన్నది ఒకటే, దాని ఐన్స్టీన్ ఎనర్జీ అన్నాడు, ఐన్స్టీన్ ఎనర్జీ అన్నాడు, భక్తుడు ఈశ్వరుడు అన్నాడు, జ్ఞాని బ్రహ్మం అంటున్నాడు, అదే కర్తృరాజ్ఞయ. చదివమ్మ 2 నిమిషాలు వస్తాను. నారాయణ 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 ఓం నమో నారాయణాయ. అజ్ఞానం నశింపజేయటానికి, అజ్ఞానం నశించటానికి ఏది మంచి పద్ధతో? వ్యక్తి భావన నశించటానికి, అవిద్య నశించటానికి ఏ మార్గం మంచిదో ఒకసారి సెలవు మాకు ఉపదేశించండి అని భగవాన్ ఎవరో భక్తులు అడుగుతున్నారు. రమణ మహర్షి గారు మీరు బాగుపడటం ముఖ్యం. ఏదో సిద్ధాంతం చెప్పి మిమ్మల్ని అందరినీ ఆ కట్టడికి దోళ్ళ కట్టినట్టు కట్టేసి ఉద్దేశానికి లేదు. మీరందరూ బాగుపడటం మోక్షం. ఆయనకి ద్వైతం అని అద్వైతం అని విశిష్టాద్వైతం అని మీరు ఏ మార్గంలో వెళ్ళినా మీరు అజ్ఞానంలోంచి బయటకు రావాలి, అవిద్యలోంచి బయటకు రావాలి. దానికి భగవాన్ ఏం చెప్తున్నారంటే ఎవరికి ఏది తేలికది అనిపిస్తుంది నచ్చుతున్నది శ్రేష్టమైన పద్ధతి. శరీరానికి చావు ఉంది కానీ సాధనకి చావు లేదు. శరీరానికి చావు ఉంది, శరీరానికి సాధనకి మరణం లేదు. అంటే మీరు కష్టపడి ఈ జన్మలో ఎంతైతే మీరు సాధన చేసుకున్నారో, ఎంతవరకు జపధ్యానములు చేసుకున్నారో, రాబోయే శరీరంలో ఇది కంటిన్యూ అయిపోతుంది. అలా మీ శరీరం నశిస్తుంది కానీ మీరు చేసిన సాధన నశించదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చేసిన మంచి నశించదు. అది రాబోయే జన్మలో మీరు చేసే సాధన అంతా వచ్చే శరీరంలో అలా కంటిన్యూ అయిపోతుంది. ఇలాగ అనేక జన్మలు మీరు సాధన చేస్తే సాధన ద్వారా పవిత్రులు అయిన తర్వాత కూడా మీకు ఆత్మజ్ఞానం కలిగేదని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. అది మీరు చేసిన మంచి నశించదు. మంచి చేసిన వాడికి దుర్గతి లేదన్నాడు వాసుదేవ స్వామి వారు. మంచి చేసిన వాడికి దుర్గతి లేదు, మంచి చేసిన వాడికి దుర్గతి లేదు. జ్ఞానానికి మరొక పేరే మంచితనం. కర్త లేని కర్మ చెయ్యండి. కర్మ వికర్మ అకర్మ అంటే భగవంతుడు చెప్పిన పని చెయ్యండి. భగవంతుడు ఇది కూడదు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోండి. మీ అహంకారాన్ని ప్రమాణంగా పెట్టుకోవద్దు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోండి. మనకి దారి చూపించేది భగవద్ అనుభవం పొందటానికి సత్వగుణాన్ని పెంచేది శాస్త్రమే. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించండి. ముందు సత్వగుణాన్ని అభివృద్ధి చేసుకోండి. ఆ సత్వగుణం కూడా గుణమే. శరీరానికి చావున్నా సాధనకి చావు లేదు. అది రాబోయే జన్మకు కూడా మీకు వస్తుంది. ఈ మీరు సిద్ధ పురుషుడు అని సిద్ధి కలిగే వరకు, ఆత్మసిద్ధి ఆత్మనిష్ట ఆ బ్రాహ్మీ స్థితి మీకు కలిగే వరకు సాధన అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సాధన విడిచిపెట్టొద్దు. మీరు శరీరం చనిపోతే, శరీరం చనిపోతే దేహగతమైన చరిత్ర, శరీరం చనిపోయినప్పుడు ఆ దేహగతమైన చరిత్ర పోతుంది కానీ సాధనగతమైన చరిత్ర పోదు. మీకు రాబోయే జన్మలో కూడా అది మీకు కంటిన్యూ అవుతుంది, తొందరగా తరించడానికి అవకాశం ఉంటుంది. అయితే అది స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. మీరు చేసుకునే ప్రయత్నం మీరు శ్రద్ధగా చేసుకోండి, పురుషకారం చెయ్యండి. కాలం కలిసి వస్తుంది మీకు. మీరు కంగారు పడక, చాలామంది మాకు ఆ పని అవ్వలేదంటే ఈ పని అవ్వలేదంటే కంగారు పడుతుంది. అహంకారానికి గుర్తుంది, అజ్ఞానానికి గుర్తు. వినయం లేకపోవటం, విధేయత లేకపోవటం, భగవంతుడి అందు మీకు గౌరవం లేకపోవటం, ఇటువంటివన్నీ వస్తున్నాయి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. భగవంతుడి అందు ప్రేమ కలిగి ఉండాలి, భగవంతుడి అందు భక్తి కలిగి ఉండాలి, భగవంతుడి సంకల్పం పట్ల తలముంచి ఉండాలి. అందుకని భగవంతుడికి మనం ఉపదేశించేటట్టుగా ఉండకూడదు. భగవంతుడి దగ్గర మనం ఉపదేశం పొందాలి, అంతేగాని భగవంతుని మనం ఆదేశించకూడదు. సర్వసాధారణం ఏమనుకుంటారంటే కోరిక లేకపోతే పని అవదేమనుకుంటారు. నూటికి నూరు పాళ్ళు మీకు ఆ కోరిక లేకపోయినా పని అవుతుంది. మీ ప్రారంభంలో కనుక ఉంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీకు అన్నీ మంచిగా జరుగుతాయి, ఏమీ చెడ్డ జరగవు, అన్నీ మంచిగా జరుగుతాయి. ఎప్పుడైనా ఏదైనా చెడ్డ జరిగినట్టు మీకు అనిపిస్తుంది, ఊరికే కళ్ళకలా అనిపిస్తుంది, ఆ చెడ్డ కూడా మీకు భవిష్యత్తులోకి మంచి జరపడం కోసం అలా చేశాడు. అది కాలం కలిసి వచ్చినప్పుడు అందరం కూడా, ఆ కాలం కలిసి వచ్చినప్పుడు అందరూ బాగానే ఉంటారు. కాలం మనకు అనుకూలంగా లేనప్పుడు కూడా, కాలం మనం అనుకూలంగా లేనప్పుడు కూడా సహనంగా ఉంటే, శ్రద్ధగా ఉంటే, భగవంతుడి పట్ల ప్రేమగా ఉంటే, భక్తిగా ఉంటే, ఈ కలిసి రానం కాలం కూడా భవిష్యత్తులో రెట్టింపు కలిసి వచ్చేలా ఈశ్వరుడు అనుగ్రహంలో కలుగుతుంది. కాలం కలిసి వచ్చినప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ కాలం కలిసి రానప్పుడు కూడా ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి. అప్పుడు ఈ భవిష్యత్తులో మీకు మైనస్ అంతా ప్లస్ అయిపోతుంది. అది తొందరపడకండి. ఏ విషయానికి తొందరపడకండి. ఇది ఎలా జరిగిందంటే అది ఎలా జరిగిందని వేగిరి పడకండి. వేగిరి పడకండి. ఈశ్వర సంకల్పం మీద, మీ సంకల్పం మీద మీకు గౌరవం ఉంది, కానీ ఈశ్వర సంకల్పం మీద మీకు గౌరవం లేదు. భగవంతుడి సంకల్పం మీద నిజంగా మనకు గౌరవం ఉంటే, భగవంతుడి మీద నిజంగా మనకు గౌరవం ఉంటే మనకు ఎవరిని దుఃఖం ముట్టుకోదు అసలు. మీలో ఎవరికైనా దుఃఖం వస్తాంటే, మీలో ఎవరికైనా అశాంతి వస్తుందంటే, మీలో అందరికీ ఎవరికైనా వేదన వస్తాంటే, మీలో ఎవరికైనా టెన్షన్ వస్తుందంటే, భగవంతుడి సంకల్పం మీద మీకు నూటికి రూపాయలు గౌరవం లేదని అర్థం. ఇక చిరక పలుకుల్లా చదువుతున్నాం, చిరక పలుకుల్లా పలుకుతున్నాం. నా సంకల్పం తీసో పక్కన పెట్టాం, నీ సంకల్పమే నెరవేరుగాక. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నీ సంకల్పమే నా సంకల్పం అని హృదయపూర్వకంగా మీకు అది కలిగితే, ఆ దృక్పథం కనుక కలిగితే, మరుక్షణంలో రేపే నీకు ఆత్మజ్ఞానంతో అలంకరిస్తాడు ఈశ్వరుడు. వాడికి వాడికి సాధ్యం కాలేదు లేదు. భగవంతుడు, భగవంతుడు దయ ఉంటే మనకి, భగవంతుడి అనుగ్రహం కనుక ఉంటే, ఆయన కంపాషన్ కనుక ఉంటే, ఆయన కంపాషను కనుకుంటే, మన బుద్ధితో ఆయన అర్థం చేసుకోకపోయినా రీజన్ కూడా పక్కన పెట్టి, హేతువాదాన్ని కూడా ఓ పక్కన పెట్టి, ఆయన దయా సముద్రం, దయా వర్షాన్ని మన శిరస్సు మీద కురిపిస్తాడు వాడు ఈశ్వరుడు. రీజన్ కూడా పక్కన పెడతాడు. వారు మంచివారు, వీరు చెడ్డవారు నెల కొడతారు కొలవడు. ఇలాగా బట్టల కొట్లు బట్టలు కొలుస్తారు చూడండి, అలా కొలబద్దలు ఉండే వాడికి, వీడు చెడ్డవాడు వీడు మంచివాడని. మీరు కనుక శరణాగతి కనుక చేస్తే, ఆయన పాదాలైంది భక్తి కలిగితే, మీద ఆయన దయా సముద్రాన్ని కురిపిస్తాడు. ఈ రోజునే మీకు బ్రహ్మజ్ఞానంతో అలంకరిస్తాడు వాడు ఈశ్వరుడు. కుంటివాడిని పరిగెత్తించగలడు, కుంటివాడిని పరిగెత్తించగలడు, కొండలు ఎక్కించగలడు. కుంటివాడి చేత కొండలు ఎక్కించగలడు, మగవాడి చేత మాట్లాడించగలడు, మగవాడి చేత మాట్లాడించగలడు. ఓ బుద్ధి లేనివాడు గొప్ప బుద్ధిమంతుడు చేయగలడు అని బుద్ధి, కళ్ళు లేనివాడికి చూసే శక్తి ప్రసాదించాడు. ఇవన్నీ చేసేవాడే మిమ్మల్ని జ్ఞానంతో అలంకరిస్తాడు. అర్జునుడు అంటే పరమ పవిత్రుడు, ఏకాగ్రత కలవాడు, పరమ పవిత్రుడు, ఏకాగ్రత కలవాడు. అందుకే ఆయన ఎన్నుకున్నాడు, అందుకే నెపంగా పెట్టుకుని మన అందరికీ చెప్పాడు, నువ్వు పరం బ్రహ్మం, పరం ధాము, పరమ పవిత్రుడు. ఇదివరకు ఎవరో చెబితే విన్నాను, ఇప్పుడు నా కళ్ళతోడు చూస్తున్నాను అంటాడు. ఆ గుర్తించడానికి కూడా అర్హత ఉండాలి, గుర్తించడానికి కూడా యోగ్యత ఉండాలి. మన గుర్తింపు లేకపోతే, మనకు యోగ్యత లేకపోతే, అర్హత లేకపోతే, డిజర్వ్ లేకపోతే భగవంతుని గుర్తించలేం. అలా ఆ స్టేటస్ కొంత స్పిరిచువల్ స్టేటస్, ఆ స్పిరిచువల్ స్టేటస్ కూడా ఆ మానసిక స్థాయి, ఆ పరిణతి, ఆ బుద్ధిలో ఉన్న పరిపక్వత, కొంత సాధన చేసి ఆ స్థితికి వస్తేనే కానీ భగవంతు అనుభవం రాదు. అలా భగవంతుని గుర్తించలేం మనం. భగవంతుడు చెప్పిన వాక్యం మీద కూడా మన బుద్ధిలో ఉన్న దోషాల వల్ల మన భగవంతుడు చెప్పిన వాక్యం మీద కూడా మనకు గౌరవం ఉండదు. కారణం మన బుద్ధిలో ఉన్న దోషాల కారణం. దాన్ని తొలగించుకోవడానికి సాధన, ఇవన్నీ అవరోధాలు. భగవద్ అనుభవం పొందడానికి మనకున్న అవరోధాలని తొలగించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే దానికి సాధన అని పేరు పెట్టారు. భగవాన్ అంటున్నారు, నిన్ను ఒక మార్గంలో నడవమని చెప్పను నేను, నీకేది ఇష్టమైతే ఆ ఇష్టం మార్గంలో ప్రయాణం చెయ్యి. నీ మనసుకి ఏది తేలిగ్గా ఉంటే అందులో ప్రయాణం చెయ్యి. ఆ టీచర్ దొరకాలని మనకి, ఆ టీచర్ దొరికితే ఉంది వైభవం అంతా. నిన్న మొన్న మన రాష్ట్రపతి గారు హైదరాబాద్లో ఏదో హై స్కూల్ వాళ్ళు తీసుకెళ్లారు మన రాష్ట్రపతి గారిని. నేను సైన్స్లో ఇంత పెద్దవాడిని అవటానికి కారణం ఏంటి, రాష్ట్రపతి పదం మాట వదిలేయండి, ఈ వేళ ఉంటుంది రెండేళ్ళు ఈ పదవి పోతుంది నాకు, ఈ గొడవ వదిలేయండి, ఇంకా ఇది నాలుగు రోజులు ఊరేగిస్తారు తర్వాత ఇంటికాడ కూర్చోవాలి, ఈ పదవుల మాట వదిలేయండి. సైన్స్లో నేను ఈ స్థాయికి రావటానికి, భారతదేశంలోని సైంటిస్టులో నేను కూడా ఒకన్న కదా, ఈ స్థాయిలో విక్రమ్ సారాభాయ్, హోమీ బాబా విక్రమ్ సారాభాయ్, ఆ స్థాయిలోకి నేను ఎంతో కొంత నేను సైన్స్, భారతదేశంలోని సైన్స్ రంగంలో అభివృద్ధిలోకి రావాలంటే ఒకడే ఒకటి నా కారణం, నా గురువు రామేశ్వరం నాకు సైన్స్ పాఠాలు చెప్పిన మెడ్రాసులో నాకు సైన్స్ పాఠాలు చెప్పిన శివ సుబ్రహ్మణ్యం అయ్యర్. నాకు సైన్స్ మీద ప్రీతి కలిగించి ఆ సైన్స్ లో నన్ను అభివృద్ధి కలగజేసి నాకు ఆ స్థాయి స్థాయికి తీసుకున్న గురువుని నేను మర్చిపోను. మెడ్రాసులో నాకు సైన్స్ బోధించిన శివసుబ్రహ్మణ్యం అయ్యరే, వాడికే నేను రుణపడి ఉన్నాను. నేను ఇంత సైంటిస్ట్ అయినంటే నా గురువు మీ కళ్ళకు కనపడటం లేదు, నా గురువు మీ కళ్ళకు కనపడటం లేదు. నన్ను ఇంత వాడిని చేసినటువంటి గురువు నాకు తెలుస్తున్నాడు, కానీ మీ కళ్ళకు కనపడటం అంటే గురువు ఎలా ఉంటాడంటే ఇంపర్సనల్గా చేసిపోతూ ఉంటాడు. వాడు గుర్తింపులు అక్కర్లేదు, టామ్ టామ్ అక్కర్లేదు, అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, పబ్లిసిటీ అక్కర్లేదు. ఇప్పుడు పని సున్నా, సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ ప్రతి వాడికి పని చూస్తే సున్నా, ప్రతిదానికి సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్. కొంతమంది గురువులు ఎంత గొప్ప గురువులు ఉన్నారంటే వాళ్ళని ఫోటో తీయడానికి కూడా ఒప్పుకోరు. నో చెప్తారు, ఎందుకు ఈ ఫోటో? మళ్ళీ ఈ రూపానికి ఫోటో కూడా ఇది సేవ, మళ్ళీ శరీరాన్ని ఫోటో తీయటం ఎందుకు? సబ్జెక్ట్ అర్థం చేసుకోండి, ఈ ఫోటోలు కూడా అక్కర్లేదు అని కొంతమంది గురువుల శరీరాన్ని కూడా ఫోటో తీయటానికి ఒప్పుకోరు. అలాగే సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. అటువంటి ఉదాత్తమైన గురువులు ఉన్నారు, మనకు తెలియకపోవచ్చు వాళ్ళు ఎక్కడో గుహల్లో ఉంటారు. వాళ్ళు వారికి సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. ఎందుకు సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్? మీరు బాగుపడటం ముఖ్యం, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ముఖ్యం కాదు. కొంతమంది గురువులు వాళ్ళు ఫోటోలు తీయటానికి కూడా ఒప్పుకోరు, అవసరం లేదు. మేము చెప్పిన మాట అర్థం చేసుకోండి. ఈ ఊరేగింపుడు అక్కర్లేదు, ఈ ఫోటోలు అక్కర్లేదు, ఈ సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. ఇప్పుడు చేసే పని 5 పైసల పని, చేసే పని అంతా 5, అడ్వర్టైజ్మెంట్ 95 పైసలు. ఏం చేయదు, వాళ్ళకి కావాల్సింది ఈ 5 పైసల పని. వాడు ఎందుకు చేశాడంటే ఈ 95 పైసలు అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తున్నాడు. వాడికి జ్ఞానం ఏంటి, వాడికి భక్తి ఏంటి, వాడికి చైతన్యం ఏంటి? ఈగోని గ్లోరిఫై చేసుకోవటం, ఇంకా అజ్ఞానంలో చీకట్లో కూరుకుపోవటం, డార్కెస్ట్ నైట్స్లోకి జారిపోవటం. భక్తి అంటే మీరు అంత తేలిక అనుకోకుండా ఎంతో కష్టపడితేనే కానీ అది రాదు. భక్తి కూడా ఎంతో కష్టపడితేనే కానీ అది రాదు. మీరు ఈ రోజున ఇక్కడ కూర్చుని శ్రవణం చేస్తున్నారంటే పూర్వజన్మల్లో ఎంతో కొంత సాధన చేశారు కాబట్టి మీరు ఈ శ్రవణ యోగ్యం వచ్చింది. లేకపోతే వినరు మీరు, అసలు నేను చెప్పినా మీరు వినరు. మీకు కనుక పూర్వపుణ్యం కనుక లేకపోతే, ఎంతో కొంత మీ జన్మాంతరంలో సంస్కారం కనుక లేకపోతే నేను చెప్పినా మీరు వినరు. ఎంతో కొంత మీరు అర్హత ఉంది కాబట్టి మీరు శ్రవణం చేయగలుగుతున్నారు, లేకపోతే శ్రవణం చేసి బుద్ధి కూడా మీకు రాదు. అంచేత నువ్వు నీకేది తేలికైతే, నీ ఏది ఈజీగా ఉంటే నువ్వు తరించాలి ముఖ్యం, నువ్వు బాగుపడటం ముఖ్యం. నువ్వు ఏదైతే బ్రహ్మం ఏది ఏదిగా ఉందో బాగా అర్థం చేసుకోండి. రమణ మహర్షి గారు గోళ అని తపన ఒకటి, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. నీ శరీరం వేళ కాకపోవచ్చు, రేపు కావచ్చు, ఏదో రోజున ప్రతివాడు శరీరం మరణిస్తుంది. సాధన జ్ఞానం కలిగే వరకు సాధన మరణించదు. మామూలుగా ఏదో ప్రతి శరీరం ఏదో రోజున మరణిస్తుంది. ఇక్కడ భగవాన్ గోళ అని, గోళ ఏంటంటే ఏదో ఒక వస్తువు ఉంది, అంతరా వ్యాపించింది, దాని ఏంది కలిప ఈ లోకాలు, ఈ జీవకోటి, ఈ పంచభూతాలు, ఆ బ్రహ్మం ఏంది కల్పితమడు. ఏదైతే వస్తువు ఉందో, మీ ప్రాణం ముక్కులో ప్రాణం బయటికి వెళ్ళిపోకముందే మీకు ఈ శరీరంతో తాదాత్మ్యం ఎలా ఉందో ఆ బ్రహ్మముతో తాదాత్మ్యం రావాలి, అప్పుడు మీరు తరించినట్టు. అందుకని మీరు ఏదో స్వర్గలోకంలోకి వెళ్ళటం కాదు. స్వర్గలోకంలో వెళ్తే మంచిదే, కొన్ని సుఖాలు అనుభవిస్తారు, మళ్ళీ పాలకొల్లు వచ్చేస్తారు మీరు. అది కాదు ముఖ్యం. గోయింగ్ ఎప్పుడుందో, కమింగ్ కూడా అక్కడ ఉంది. అలా కాదు, ప్రాణం పోయే సరిగ్గా ప్రాణం పోతుంది అనుకోండి, అదే చివరి శ్వాస అనుకోండి, ఏమండి అప్పుడైనా? అదే కాళహస్తిశ్వర శతకంలో చెప్తే అప్పుడైనా ఈ చుట్టం వచ్చాడు లేదో, ఆ చుట్టం, ఈ చుట్టం రాడు, వాడు వలకాడు దాకా రాడండి ఆ చుట్టం. ఇప్పుడు వలకాడు దాకా కూడా చుట్టాలు రావటం లేదు. ఆ చుట్టం వచ్చాడు లేదా, ఈ చుట్టం వచ్చాడు లేదా, ఆడొచ్చాడు లేదా, ఈడొచ్చాడు లేదా, ఏదో ఇలా చూసుకుంటా ఉంటే ఆడొచ్చాడు ఈడ. అది కాదు అయ్యా, ఆ ప్రాణం పోయే టైంలో నువ్వు బ్రహ్మంతో తాదాత్యం పొందితే నువ్వు తరిస్తా, అప్పుడు నువ్వు బాగుపడి అక్కడతోటి ఈ అహంకారగతమైనటువంటి చరిత్ర ముగిసిపోతుంది. అంటే ఇప్పుడు నీ దేహంతో ఎలా తాదాత్యం పొందుతున్నావో, నేతి 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 నేతి. ఉపనిషత్తులో నేతి భావన చెప్తాడు, నేతి 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 నేతి. నేతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ అని తొలగిపోతాడు. శరీరం కాదు, ఈ అహంకారం నేను కాదు, ఈ శరీరం నేను కాదు, ఈ బుద్ధిని నేను కాదు, నా పరిసరాలు నేను కాదు, అది నేను కాదు, ఇది నేను కాదు, ఆ నేతి 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 అని గెంటికి పోతాడు. ఆ వస్తువు దగ్గర మటుకు మౌనం వహిస్తాడు. ఆ వస్తువు దగ్గరికి వచ్చినప్పటికీ అది కాదని కాదని చెప్పి అని చెప్పుకుపోతాడు. అది ఆ వస్తువు దగ్గరికి వచ్చినప్పటికీ మౌనం వహిస్తాడు. ఈ చిత్ర అనుభవంతో తెలుసుకోవాలి. అది అనుభవంతో అనుభవిక వైద్యం, అది అనుభవంతో తెలుసుకోవాలి. ఏం చెబుతున్నామా పద్మ? నేతి భావన చెబుతున్నాం కదా, కానీ ఆ నేతి భావన ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెబుతాం. ఇక్కడ అది కదా గ్రహించవలసింది. బ్రహ్మం ఉంది కదా, అండైన్ స్పిరిట్, ఇమ్మోర్టాలిటీ. అంటే ఆ వస్తువు మనకి అనుభవంలోకి వచ్చే వరకు మృత్యువులో గెలిపోతాం. చచ్చిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చచ్చిపోతాడు. మనుషులు సంసారం కాదు, చచ్చిపోవడం సంసారం, పుట్టడం సంసారం. చనిపోవడం సంసారం, పుట్టడం సంసారం కాదు, ఇంట్లో ఉన్న మనుషులు సంసారం కాదు. అలా వాళ్ళకి మనకి సంబంధం లేదండి. ఏదో మన డ్యూటీ, మన ఇంట్లో సిద్ధమయ్యారు, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి మనకు సిద్ధమయ్యారు, వాళ్ళ ప్రారంభాన్ని బట్టి మనం సిద్ధమయ్యాం. ఆ ఇంట్లో ఏదో 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాం. ఉన్నప్పుడు ఏదో ఒకరినొకరు ఏదో ప్రేమించుకుని, వాళ్ళ అవసరాలు ఏదో మనం చూసి, మన అవసరాలు ఏదో మన డ్యూటీ, ఏదో వాళ్ళ పట్ల మన డ్యూటీ మనం చేయటం, మన పట్ల వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ నిజం కాదు అని లోపల అనుకుంటూ డ్యూటీ చేసి చచ్చిపోయినప్పుడు ఈ బ్రహ్మముతో, ఈ బ్రహ్మ ఏదైతే ఉందో దానితో తాదాత్యం పొందగలడు. వారు జ్ఞాపకించుకోండి, మీరు 100 కోట్లు సంపాదించి మీ వారసులకు ఇస్తాడు, ఉద్ధరిస్తారనుకుంటున్నారు, తద్దినం కూడా పెట్టరు వాళ్ళు. నేను ఈ జిల్లాలో జరిగిన ఒక సంఘటన చెప్తాను, పేర్లు చెప్పకూడదు. ఒక ఐదు వందల పొలం ఉన్న ఆసామి చచ్చిపోతే వాడు ఎవడికి ఇవ్వాల్సింది వాడు ఇచ్చేసి వాడు 100 ఆక్రమించుకున్నాడు. పూర్వం మాట చెప్తున్నాను, ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ వచ్చింది అనుకోని ఇప్పుడు గొడవ వదిలేయండి. చివరికాడిని వలకాట్లో తీసుకెళ్లి తగలేయటానికి ఆడు కొడుక్కి రికమెండేషన్ మీద వెళ్ళాడు, పంపారాడు వలకాట్లో. వాడు నానా మోసాలు చేసి సంపాదించాడు. సంపాదించి ఎవరికైతే ఇచ్చాడో ఆయన వలకాటలోకి పంపడానికి, ఆయన వలకాటలోకి పంపడానికి అది రికమెండేషన్, చుట్టాలందరూ రికమెండ్ చేసి కాదు బాగుండదు, నువ్వు వలకాటలోకి వెళ్ళకపోతే నీ చేతితో నిప్పి పెట్టకపోతే బాగుండదని బచ్చిమాలి పంపారు. ఇది లోకం. ఇంకా మన వాడు భగవంతుడు ఒక్కడే. చేయండి, మీరు మీ కుటుంబ బాధ్యతలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. బాధ్యతలు విడిచిపెట్టి పారిపోవద్దు. మీ డ్యూటీ విడిచిపెట్టద్దు. మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకోండి. పని విడిచిపెట్టద్దు. పని దొంగలు మనం కాకూడదు. కానీ వాడి పట్ల మన డ్యూటీ మనం చేస్తాం, మన పట్ల వాళ్ళ డ్యూటీ వాడు చేస్తారు. కానీ లోపల అంతరాంతరాలలో, ఉదయాంతరాలలో, హృదయం యొక్క లోయల్లో వీళ్ళు నా వాళ్ళు కాదు, నేను వాళ్ళు వాళ్ళని కాదు, నేను భగ ఆత్మ సంబంధించిన వాడిని, దైవ సంబంధించిన వాడిని. ఇదంతా నాటకం. వచ్చాము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు డ్యాన్స్ చేశాం, డ్రామా చేశాం, ఆడే వెళ్ళిపోతాం. డ్యూటీ చేయండి లోపల మటుకు. వీళ్ళకి నాకు వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళకి నాతో సంబంధం లేదు. ఆ స్పృహ, దాని తాలూకు ఎరుక జ్ఞాపకం పెట్టుకో. రమణ మహర్షి గారు గోల ఒకటే ఇక్కడ, ఇది ఒకటే మీరు అర్థం చేసుకోండి. మీ ప్రాణ ప్రయాణ టైంలో అయినా, మీరు ఏదో మార్గంలో ప్రయాణం చేయండి, ఆ చివరి శ్వాసలైనా మీ దేహంతో, మీ మనస్సుతో, మీరు కాని వస్తువులతోటి, మీరు కాని బంధువులతోటి, మీరు కాని స్నేహితులతోటి, మీరు కాని ప్రాణంతో, మీరు కాని మనస్సుతోటి, మీరు కాని దేహంతో, మీరు కాని రంగుతోటి మీరు ఎలాగైతే తాదాత్యం పొందుతున్నారో, ఆ ఉన్న సద్వస్తుతోటి, ఆ సత్యవస్తుతోటి, సచ్చిదానందం, దాని స్వరూపమే ఉండటం, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందం, అటువంటి వస్తువుతోటి, మీరు కాని వస్తువుతో ఎలా, ఆ చివరి శ్వాసలోనైనా, చివరి కన్ను మూసేటప్పుడు చివరి ఆ చివరి చూపులైనా, ఆ చివరి శ్వాసలైనా, ఆ లోపల ఉన్న పరబ్రహ్మంతో మీకు తాదాప్యం వస్తే అప్పుడు కదా మీ జీవితం ఈ లోకం మీదకి, మీ బతుకు వచ్చినందుకు సాఫల్యం ఉన్నాడు. మార్గం అంటారా? మీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయండి. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఇంట్లో వాళ్ళకి మీ సేవ చేయండి, మీ డ్యూటీ చేయండి, కానీ లోపల మట్టుకి వాళ్ళు మనవాళ్ళకు కాదు, మనం వాళ్ళు వాళ్ళు కూడా కాదు. మనం డ్యూటీ చెయ్యాలి. వాళ్ళు బాగుపడితే బాగుపడతారు, లేకపోతే లేదు. మనం డ్యూటీ చెయ్యాలి. అంటే మన డ్యూటీ మనం చేయకపోతే భగవంతుడు మనం క్షమించడం. మన డ్యూటీ మటుకు మనం చెయ్యాలి. బాగుపడటం బాగుపడటం లేదు వాళ్ళ వాసన బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి, వాళ్ళు వాళ్ళ యొక్క సాధన బలాన్ని బట్టి అనేక విషయాల మీద, అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది చివరి శ్వాసలు ఆ బ్రహ్మంతో సాధార్థం కలగాలి. ఈ లోపల భగవంతుడు ఏదైనా నీకు గిఫ్ట్స్ ఇస్తే, అంటే కొన్ని వరాలు కనుక నీకు ఇస్తే, అవరాలు చూసిన గర్వపడకి అని నిజం కాదు. ఆ వరాలు నీకు ఇస్తే, నీకు ధనం ఉంటే ధనం, చదువు ఉంటే చదువు, లక్ష్మీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం, సరస్వతీదేవి కటాక్షం ఉంటే సరస్వతీదేవి కటాక్షం, నీకు ఎవరి కటాక్షం ఉన్నా అది ఎదటివాడికి నువ్వేది చేసినా, సమాజానికి ఏది చేసినా నివేదనకు వచ్చేది నివేదన. భగవంతుడు గుళ్ళోకి వెళ్ళి దేవుడికి అట్టిపడి నువ్వు ఎలాగిస్తున్నావో అలా నువ్వు చేసే సేవ నివేదనగా ఉండాలి. కానీ అహంకారం పెరిగేటట్టుగా, నీ స్వాతిశయం పెంచేటట్టుగా ఉండకూడదు. అది నివేదనగా ఉండాలి. నువ్వు చేసే సేవ భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టు ఉండాలి. కానీ భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టుగా ఉండాలి. కానీ ఆ సేవను చూసి గర్వం పెంచుకోవడం కానీ, స్వాతిశయం పెంచుకోవడం కానీ, అహంభావం పెంచుకోవడం కానీ మళ్ళీ పతనం అవుతావు. ఉడికే పైకి మంచి పని చేస్తున్నట్టు నువ్వు కనిపించినా లోపల నూటికి నువ్వు పళ్ళు కుళ్ళిపోతావు. లోపల పైకి నిగారింపుగా కనిపిస్తారు, పైకి కొంతమంది లోపల కుళ్ళిపోతా ఉంటారు. ఆ రోజుకు ఆ రోజు స్వాతిశయం పనికిరాదు. నువ్వు మంచి పనులు చేసి స్వాతిశయం పెంచుకుంటే ఒకవేళ నీకు ఏదైనా పుణ్యం వచ్చినా అది అనిపిస్తావు, కొంతకాలం అనిపిస్తావు, తర్వాత నీకు మిగిలే ఈ చీకటి లోకాలు. సమాజానికి నీకు సేవ చేయాలంటే చెయ్యి. ఆ సేవ కారణంగా నీకు అహంభావన పెరగకూడదు, స్వాతిశయం పెరగకూడదు, వ్యక్తి భావన పెరగకూడదు. నువ్వు ఏదైతే అవునో ఆ సేవ, నువ్వు ఏదైతే అవునో ఆ వస్తువుకి నిన్ను దూరం చేయకూడదు. ఆ దూరం చేస్తే అది సేవ ఎందుకు నీకు? నువ్వు మందులు తింటా అంటే రోగం పెరుగుతుంటే ఆ మందులు నీకెందుకు? రమణ మహర్షి గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆహార విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీకు సాధన బాగా సాగదు. కొంచెం ఉప్పు తగ్గించుకోండి, కూరల్లో కారం తగ్గించుకోండి, ఉల్లిపాయలు తగ్గించుకోండి, కొంచెం తగ్గించుకోండి. పేగులకు ఉద్రేకం తీసుకురాకండి. పేగులు ఉద్రేకం రా, పేగులకు మీకు ఎప్పుడన్నా కోపం వచ్చినప్పుడు చూడండి, ఉద్రేకం వచ్చేస్తుంది కదా. అలా పేగులకు కోపం రానివ్వకండి, పేగులను ఉద్రేకపడినవ్వకండి, ఈ పొట్టకు ఉద్రేకం రానివ్వకండి, ఈ పేగులకి అశాంతి తీసుకురాకండి, పేగులు ఉద్రేకపరచకండి, కొన్ని ఉల్లిపాయలు తగ్గించుకోండి, ఉప్పు తగ్గించుకోండి, కారం తగ్గించుకోండి. ఇవన్నీ ఎక్కువైతే పేగులకు ఉద్రేకం వస్తుంది. మీ బుద్ధి ఇంకా భగవంతుని స్మరించడం మానేసి పేగుల దగ్గర ఆగిపోతుంది, దేహానికి పరిమితం అయిపోతుంది. మానసిక ఆరోగ్యం చూసుకోండి బాగా, దేహానికి సంబంధించిన ఆరోగ్యం చూసుకోండి. ఈ రెండు ఆరోగ్యాలను ఉపయోగించుకుని బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగించుకోండి, ఉద్రేకపరచకండి. నానాగడ్డి తిని ఈ పేగులను ఉద్రేకపరచకండి. మీ ఒక శరీరానికి శరీరం కూడా గురివే, మన శరీరం కూడా మన గురివే. ఆ శరీరానికి ఏది పడదో శరీరం చెప్తూ ఉంటుంది. మీకు పడింది మానేయండి, రుచి కోసం తినకండి. మీకు ఏదైతే పడదో మీ శరీరానికి దాన్ని వదిలేయండి, దాని ఒక పాయిజన్కి విషంతో సమానంగా వదిలేయండి. మీకు మీ శరీరానికి పడన వస్తువును ఎండ్రీన్తో సమానంగా వదిలేయండి దాన్ని. కానీ మీ శరీరం మీ పేగులకు ఉద్రేకపరచుకోవద్దు, ఉద్వేగపరచొద్దు. మీ పేగులు శాంతంగా ఉండాలి. మీ పేగులు శాంతంగా ఉంటే మీ శరీరానికి వచ్చే రోగాలు తగ్గుతాయి, మనస్సు కూడా శాంతిగా ఉంటుంది. మీ శరీరం కూడా గురివే. అది మీరు ఆహారం తినేటప్పుడు ఎంతవరకు అవసరమో, ఎంతవరకు అవసరం లేదో ఆ శరీరం చెప్తూ ఉంటుంది. అప్పుడు మానేయండి. శరీరం చెప్పినప్పటికీ వినకుండా రుచి కోసం ఎక్కువ తినకండి. అర్జున అర్జున, అర్జునుడంటే తెల్లటివాడు, స్వచ్ఛమైన వాడు, ప్యూర్ మైండ్. అర్జునుడు ఉత్తముడు కాదు, ఉత్తమోత్తముడు. అర్జున, నువ్వు ముందు బాహ్య విషయాలు స్మరణ ఆపుచి, అంటే మనస్సుకి నిరోధశక్తి ఉండాలి. అంటే బాహ్యంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, సృష్టిలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఈ ఆకర్షణలో నీ మనస్సు, నీ మనస్సుకి వెళ్ళిపోకుండా, నీ మనస్సు అందులో, నీ మనస్సు ఈ ఆకర్షణలో పడిపోకుండా, లోకానికి సంబంధించిన ఆకర్షణలు వెంటబడి మనస్సు వెళ్లకుండా ముందు దాన్ని నిరోధించు. ముందు దాన్ని నిరోధించు, అయ్యా దాన్ని నిరోధించు. బయటికి వెళ్లకుండా, బయట ఆకర్షణలకి మనస్సు వెళ్లకుండా, వస్తు విషయస్మరణ లేకుండా, విషయస్మరణ లేకుండా, వస్తుస్మరణ లేకుండా, విషయాలను కానీ వస్తువులను కానీ లోకాన్ని కానీ స్మరించకుండా ముందు మనస్సును నిరోధించు. నిరోధించి ఈశ్వరుడు ఎక్కడున్నాడు, చైతన్యం ఎక్కడుంది, బ్రహ్మం ఎక్కడుంది, హృదయంలో ఉంది. నీ మనస్సును తీసుకెళ్ళి అక్కడ పెట్టవయ్యా, మనస్సు కరిగిపోతుంది. మనస్సు ఎక్కడ, మనస్సు అక్కడ కరిగిపోతుంది. మనస్సు నువ్వు కాదు, నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, నువ్వు కాదు కాబట్టే సాధన చేస్తుంది, కరిగిపోతుంది. అదే నువ్వు అయితే సాధన చేసినా పోదు. మనస్సు లేకుండా ఆత్మ ఉండగలదు, ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు. గాఢ నిద్రలో మనస్సు లేదు, అక్కడ ఆత్మ ఉంది. ఆత్మ లేకుండా, మనస్సు లేకుండా ఆత్మ ఉండగలదు, ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు. ఏది లేకుండా ఏది ఉండలేదు, అది నువ్వు అనుకుంటున్నావు. ఇది నువ్వు అనుకున్నా అది నువ్వే. ఏది, ఏది లేకుండా మన ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు, కానీ మనస్సే నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏది లేకుండా ఏది ఉండలేదు, ఆత్మ లేకపోతే మనస్సు ఉండలేదు. నీకు అర్థమవుతుందా? సముద్రం లేకపోతే బుడగ ఉండలేదు, నీరు లేకపోతే బుడగ ఉండలేదు. ఏది లేకపోతే ఏది ఉండదో అది నువ్వు అనుకుంటున్నావు. ఏదైతే నువ్వో అది నువ్వు కాదనుకుంటున్నావు, మనస్సు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మనస్సు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మవే. ఇంచేతనే మనస్సు లయించినప్పుడు కూడా, మనస్సు లయించినప్పుడు కూడా గాఢ నిద్రలో కూడా నువ్వు నీ ఆత్మ సాక్షిగా ఉంది, సర్వసాక్షి. నీకు అశాంతి ఎవరికి వస్తుంది? ఈ నేనికి వస్తుంది. దుఃఖం ఎవరికి వస్తుంది? ఈ నేనికి వస్తుంది. దేహంతో తాదాత్మ్యం పొంది నేనికి వస్తుంది. అశాంతి వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. ఒక చిన్న విషయం అర్థం చేసుకోండి, ఈ నేను మీరు కాదు, ఈ నేను మీరు కాదు. నోటితోడు చెప్తే సరిపోదు. అది మీకు అనుభవంలోకి తెలిసినప్పుడు మీకు అసలు దుఃఖ స్పర్శ కూడా ఉండదు. సారోల స్టేట్కి అందరూ ఎదిగి వెళ్ళిపోతారు, దుఃఖరహిత స్థితిని పొందుతారు. గౌతమ బుద్ధుడు అక్కడే, మీరు దుఃఖం లేని స్థితిని, గౌతమ బుద్ధుడు దేవుడు ఉన్నాడా లేడా, రీజనం, హేతువాదం, ఇటువంటి గొడవల్లోకి వెళ్ళలేదు. ఇటువంటి గొడవల్లోకి, చిల్లర గొడవల్లోకి ఆయన వెళ్ళలేదు. ఆయన మీ మీద ఉన్న ప్రేమ, మనుషుల మీద ఉన్న ప్రేమ, మనుషుల మీద ఉన్న దయ, మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ కూడా గౌతమ బుద్ధుడికి అక్కర్లేదు. మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ కూడా గౌతమ బుద్ధుడికి అక్కర్లేదు. ఆ మీ మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న దయ, ఆ కంపాషన్, ఆ లవ్, ఆ ప్రేమ, ఆ దయ, ఆప్యాయత, రీజన్ కూడా తీసేసి, ఏతివాదాన్ని కూడా తీసేసి, డైరెక్ట్గా ఆనంద సముద్రంలో, ఆ శాంతి సముద్రాన్ని మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నం చేసిన ఒక ప్రక్రియ బుద్ధుడు. మానవ జాతి మీద హద్దులు లేని ప్రేమ, ఒక బౌండరీస్ లేని ప్రేమ. మరి ఏమంటండి, ఈ సమాజం ఏంటండి, ఆ సమాజ పరిస్థితిలో రమణ మహర్షి, లీవ్ సొసైటీ టు గాడ్. నువ్వు చచ్చాకి సమాజం ఉంటుంది, నువ్వు పుట్టకముందు ఈ సమాజం ఉంది. ఈ సమాజాన్ని దేవుడు వదిలేయి. ఈ సమాజానికి తండ్రి నువ్వు కాదు, ఈ సమాజానికి తండ్రి ఎవరు, దేవుడు. అంటే ఈ సమాజాన్ని దేవుడు వదిలేయి. నీ ప్రయత్నం ఏది నువ్వు చేసుకుని తరించు, నువ్వు చేసిన ప్రయత్నం ఏదో నువ్వు చేసుకుని తరించు. ఒకవేళ నీ ద్వారా సమాజానికి ఏదైనా ఉపయోగపడుతుందనుకో, దేవుడిని నీ దేవుడు నీ మెసేజ్ని ఉపయోగపడేలా చేస్తాడు. ఒకవేళ నీ ద్వారా సమాజానికి ఏదైనా ఉపయోగపడవలసిందంటే అది ఉపయోగపడుతుంది. అంతేకాక అది అలా జరగదు, అది న్యాచురల్గా జరగనాయి, అది నార్మల్గా జరగనాయి. నేనేదో సమాజాన్ని ఉద్ధరిస్తాన్ని, అది సమాజం ఎలా ఉందో ఏ పరిస్థితిలో ఉందో దేవుడికి తెలుసు. లీవ్ సొసైటీ, లీవ్ వరల్డ్, లీవ్ దిస్ కంట్రీ ఆల్సో టు గాడ్. మరి నువ్వు మీరు మీరందరూ చచ్చిపోయేకి సమాజాన్ని ఎవరు ఉద్ధరిస్తారు? మీరు సమాజాన్ని ఉద్ధరిస్తున్నారా, సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి అహంకారాన్ని పెంచుకుంటున్నారా? మీరు సమాజాన్ని పురోగతికి తీసుకెళ్తున్నారా, అధోగతికి తీసుకెళ్తున్నారా? ఇప్పుడు నువ్వు తరించు, నువ్వు బాగుపడు, నువ్వు పవిత్రుడవా, నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించు. నీ సమాజానికి ఏది ఆధారంగా ఉందో నీకు కూడా అదే ఆధారంగా ఉన్న వస్తువు, మొత్తం సృష్టికంతా అదే, ఆ వస్తువు నువ్వు పొందు. అప్పుడు నీ ద్వారా జరగవలసింది ఏంటో జరుగుతుంది, అది నీకు సంబంధం లేదు, అది ఇంపర్సనల్గా జరుగుతుంది, అది ఇంపర్సనల్గా అది జరుగుతుంది. అంతేకాని నువ్వెవడో నువ్వు తెలుసుకోకుండా, నువ్వు జ్ఞానం సంపాదించకుండా, నీ విద్యను సంపాదించకుండా, నీ స్వరూపాన్ని నువ్వు పొందకుండా, ఆ సుఖస్థితిని నువ్వు పొందకుండా సమాజాన్ని ఏం ఉద్ధరిస్తావయ్యా? దరిద్రాన్ని పంచిపెడతావు సమాజానికి, అజ్ఞానాన్ని పంచిపెడతావు సమాజానికి, అవిద్యను పంచిపెడతావు సమాజానికి, నీ ఏడుపుని నీ దుఃఖాన్ని సమాజానికి పంచిపెడతావా? ఇంట్లో ఏడవటం మానేసి రోడ్డు మీదకి వచ్చి ఏడ్చి సమాజానికి పంచిపెడతావు, నీ ఏడుపుని నీ అశాంతిని పంచిపెడతావు సమాజానికి? చాలా మంది ఎలా ఉంటారంటే, వాడికి పరిస్థితులు బాగుంటే వాళ్ళు అనుభవిస్తారు, ఆ పరిస్థితులు బాగుంటే వచ్చిన సుఖాన్ని వాళ్ళు అనుభవిస్తారు. పరిస్థితులు కాలం వాళ్ళకి కలిసి రావటం లేదనుకోండి, ఆ దుఃఖాన్ని సమాధానానికి పంచిపెడతా ఉంటారు. ఎంత తెలివైన వాళ్ళు చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే వాళ్ళే మింగేస్తారు మొత్తం అంటారు. వాళ్ళకి అనుకూల పరిస్థితులు లేవనుకోండి, అది ఏదైనా దుఃఖం వస్తుంది కదా, అది సమాధానానికి పంచిపెడతారు. ఎంత గొప్పవాళ్ళు చూడండి. ఇప్పుడు రమణ మహర్షి గారు ఏం చెప్తున్నారంటే, కాలగతి ఎప్పుడు ఒక రకంగా ఉండదు, కాలగతి ఏదో ఒకరికి పదం ఉండొచ్చు, రేపు ఊడిపోవచ్చు అడిగి, అలాగే ఏదైనా సరే కాలగతి ఎప్పుడు ఉండదు. కాలగతి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, కాలగతి నీకు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఉంటున్నావు, అది కూడా సర్వ ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు, దాన్ని బట్టి కూడా నీకు మార్పులేదు. కొంతమంది కాలం అనుకూలంగా ఉంటే పొంగిపోతూ ఉంటారు, కాలం అనుకూలంగా లేకపోతే ఏడుస్తూ ఉంటారు. నీకు జ్ఞానం ఎలాగిస్తాడు అయ్యా? ఎంత హెచ్చుతగ్గులు ఉన్న మనిషి నీకా జ్ఞానం ఇచ్చేది భగవంతుడు? వాడు ఏమైనా అమాయకుడా? సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, అంతటా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, ఊరికి ముద్దబ్బాయి లేడు, సాక్షిగా ఉన్నాడు. ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అని లోపల సర్వసాక్షి వాడు లోపల చూసుకుంటూ ఉంటాడు. మూడు అవస్థలు అబద్ధమే, జాగ్రత్త అవస్థ అసత్యం, స్వప్న అవస్థ అసత్యం, గాఢ నిద్ర సుషుప్త అవస్థ అసత్యం. ఈ మూడు అవస్థలకి సాక్షిగా ఉన్నాడు అన్నట్టు నిజం. వాడు ఈ మూడు అవస్థలను చూస్తూనే ఉంటాడు. మీరు నిద్రపోయినా ఇప్పుడు గాఢ నిద్రలో మనకున్న కోరికలు, మనకున్న వాసనలు, మనకున్న తలంపులు, మనకున్న ఉద్వేగాలు, మనకున్న ఉద్రేకాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? నరసాపురం వెళుతున్నాయి, పాలకులు వెళుతున్నాయి, ఎక్కడికి వెళ్తాం లేదు, మన ఉదయం వెళ్ళి దాక్కుంటుంటాం. గాఢ నిద్ర కూడా చావుతోడు సమానం. చచ్చిపోయేటప్పుడు కూడా, మన శరీరం చచ్చిపోయేటప్పుడు కూడా మన కోరికలు ఎక్కడికి వెళ్ళిపోవు, శరీరం చచ్చిపోతుంది, వెళ్ళి హృదయంలో దాక్కుంటుంది. మన కోరికలు, మన వాసనలు, మన ఉద్వేగాలు, మన ఉద్రేకాలు ఇవన్నీ హృదయంలో ఇక్కడ దాక్కుంటాయి, మన శరీరం చచ్చిపోయినప్పుడు కూడా. అలా గాఢ నిద్రలో కూడా ఈ లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటుంది. అంటే మన మనస్సు గాఢ నిద్రలో తన మూలంలోకి అది వెళ్ళిపోతాను, మన మనస్సు గాఢ నిద్రలో తన మూలంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాను, తన మూలంలోకి వెళ్ళిపోయి మూలంలో ఉంటుంది అది గాఢ నిద్రలో. మనం జాగ్రత్త అవస్థలో ఉండగా ఎరుకుతోటి గాఢ నిద్రలో మనశ్శైలి ఎక్కడ ఉంటుందో జాగ్రత్త అవస్థలో కూడా అక్కడికి మనం పంపగలిగితే మనకు బ్రహ్మానుభవం కలుగుతుంది. దానికే ప్రయత్నం అవసరం. ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. సరే, ఆ సిద్ధాంతం వద్దు. ఏ సిద్ధాంతం? అజాతి సిద్ధాంతం. అసలు మనస్సు లేదంటాడు. మనస్సు లేదు, నీకు దుఃఖం లేదు. ఇదంతా కల్పించుకోవడం. దుఃఖం లేదు, మనస్సు లేదు, చావు లేదంటాడు, పుట్టుకు లేదంటాడు, లోకం లేదంటాడు, ఏమీ లేదంటాడు. ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటి అంటే ఒకటి. అది తప్పించి ఇంకేమీ లేదు. ఇదంతా నీ కల్పన. రమణ మహర్షి గారి దగ్గరికి ఎవరైనా వచ్చి దేవుడు లేడండి అనేవాడు. ఏమనేవాడైనా దేవుడు లేడనేవాడు. అంటే అది అన్నవాడు, దేవుడు లేడని ఎవరు చెప్తున్నారని వరే, నేనే చెప్తున్నాను అన్నాడు. ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నాను. నువ్వు ఉండి చెబుతున్నావా, దేవుడు లేడని నువ్వు ఉండి చెబుతున్నావా, లేకుండా చెబుతున్నావా అని అడిగాడు. నేను ఉండే చెబుతున్నాను. ఉండటమే దేవుడు. ఎంత అద్భుతమైన లాజిక్ చూడాలి. అడుగు వచ్చి దేవుడు లేడు అన్నాడు వాడు. మీకు అర్థమవుతుందండి? సరే, దేవుడు లేడు, ఎవరు చెబుతున్నారు దేవుడు లేడని? నేను చెబుతున్నాను అన్నాడు. నువ్వు ఉన్నావా లేదా అన్నాడు. నేను ఉండే చెబుతున్నాను. అవి ఉండటమే దేవుడు. ఏంటి కాదు, సబ్జెక్ట్ ఎదురకి వెళ్ళటం లేదు. మనకి ఒక వాక్యం చదివాం, ఆగిపోతున్నాం. ఎవరికి తేలిక అనిపిస్తుందో, ఎవరికి మీకు మోస్ట్ ఈజీగా ఉందో, ఎవరికి తేలిక అనిపిస్తుందో, ఆ మార్గంలో మీకు ఏది నచ్చుతుందో, మీ మనసుకు ఏది హితమవుతుందో, బీరకాయ కూర అయితే బీరకాయ కూర, ఆనగాయ కూర అయితే ఆనగాయ కూర, మొత్తం మీద నాలుగు మెతుకులు అన్నం తినాలి. మీకు ఏ కూర ఇష్టం అయితే, మీకు ఏదైతే హితమవుతుందో, మీకు ఏదైతే నచ్చుతుందో, అందులో ప్రయాణం చేయండి. అందులో ప్రయాణం చేయండి. మీరు ఎదుటి వాళ్ళని అనుసరించొద్దు. ఏ విషయంలో కూడా ఎదుటి వాళ్ళని మనం అనుసరించకు. మన పద్ధతిలో మనం ఉండాలి. ఎన్ని నిజాలు కాదు. ఈ మధ్యన ఒకరు 50 కోట్లకి దివాళా తీశారు. 50 కోట్లు. ఆ దివాళా తీసేయన గురించి పూర్వనాథుడు చెప్పారు. ఏమిటనుకుంటున్నారు వారు? రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు కూడా ఏమైంది? రిజర్వ్ బ్యాంక్ ఏమైంది ఇప్పుడు? ఏమనుకుంటున్నారు వారు? ఈ మధ్యన ఒక ఆయన 50 కోట్లకి, ఆయన గురించి నాకు కొంతమంది ఎలా చెప్పారు, ఏంటండి మీరు ఎలా మాట, ఏంటనుకుంటున్నారు ఆయన్ని? ఆయన స్టేట్ బ్యాంక్ కూడా కాదండి, రిజర్వ్ బ్యాంక్ అటండి. మరి ఆ రిజర్వ్ బ్యాంక్ ఏమైంది ఇప్పుడు? శుభ్రంగా దివాళా అయిపోయింది. ఏది నిజం కాదు. ఎవరిథింగ్ ఇస్ పాస్ అవే. ప్రతిదీ వెళ్ళిపోతూ ఉంటుంది. 50 కోట్లు ఏంటండి? సామ్రాజ్యాలు ఎగిరిపోయినాయి. 50 కోట్లు 100 కోట్లు లెక్క ఏంటండి? సామ్రాజ్యం ఏమైంది? మొఘలాయ సామ్రాజ్యం ఏమైంది? పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కాల ప్రవాహాలు అంతరించిపోయాయి. ఏది నిజం కాదు. మొఘలాయ సామ్రాజ్యం లాంటి 400 సంవత్సరాలు 300 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆంగ్లేయులు పరిపాలన చేశారు 300 సంవత్సరాలు. సామ్రాజ్యాలు 100 సంవత్సరాలు పరిపాలన చేసిన సామ్రాజ్యాలు కాల ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ 100 కోట్లు ఎంత? 50 కోట్లు ఎంత? ఆయన నన్ను అనేవారు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఆయన అంటే ఏమనుకున్నారు? స్టేట్ బ్యాంక్ కూడా కాదట్టినది, రిజర్వ్ బ్యాంక్ అట్టండి. ఎందుకు వచ్చిన మాటలు? కాలక్షేపం మాటలు కాదు. మీకు డబ్బు ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముఖ్యం కాదు. మీకు డబ్బు ఎక్కువ ఉందా తక్కువ అది ముఖ్యం కాదు. మీకు డబ్బు పరంగా ఎంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని మీకు ఎలా ఉందో చూసుకోండి. మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనప్పుడు 1000 కోట్లు ఉన్నా మీకు సుఖం లేదు. ఈ కావాలి. ఈ దేశంలో చాలామంది దారిద్ర్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మామూలుగా దారిద్ర్యం ఉంటే కొంతమందికి పని చేసినా కలిసి రాదు, అది వేరే విషయం. కొంతమంది దారిద్ర్యం ఎలా కొని తెచ్చుకుంటున్నారంటే, ఈ దేశంలో నెలకి 50,000 రూపాయలు జీతం తెచ్చుకున్నాడు కూడా 10,000 అప్పు చేసి ఉంచుతాడు. 1వ తారీఖు వచ్చేటప్పుడు జీతం నెలకి 50,000, ఆడు ఖర్చు ఎంత? 60,000. అంటే నెలకి ఎంత లోటు బడ్జెట్లో ఉంటున్నాడు? 10,000 లోట్లో పడ్డాడు, ఆడేం బాగుపడతాడు ఇంకా. ఈ రకమైన దరిద్రులు ఇప్పుడు దేశంలో కొత్తగా తయారవుతున్నారు. వీళ్ళు కొత్త రకం దరిద్రులు వీళ్ళు. మళ్ళీ వీళ్ళకే గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇళ్ల స్థలాలు ఒకటి, ఓ గేదెని కొని పెట్టడం. అది గేదెని అమ్మేసుకుని మళ్ళీ గేదెకి అప్లికేషన్ పెడతాడు. ఆ ఇళ్ల స్థలం ఇస్తే ఇళ్ల స్థలం అమ్మేసి మళ్ళీ ఇళ్ల స్థలానికి అప్లికేషన్ పెడతాడు. నీకు అర్థమవుతుంది ఇదంతా ఏంటండి? దారిద్ర్యం. వాళ్ళు దరిద్రులు కాదు, దరిద్రాన్ని కావాలని తెచ్చుకుని దరిద్రులు అవుతున్నారు. వీళ్ళందరినీ గవర్నమెంట్ ఉద్ధరించాలని ప్రయత్నం చేయటం. వాడు ఒక రోజుకు 100 రూపాయలు సంపాదించి తెచ్చుకుంటున్నాడు, 50 రూపాయలు సారా తాగేస్తున్నాడు. అది ఆపు చేయటం మానేసి నీకు వెళ్ళి ఇంటి స్థలం ఇస్తానంటాడు. ఏంటాడు అంటే వీళ్ళని ఇంకా దరిద్రులు అవ్వమని ఎందుకు ఇస్తారు అంటే దేనికి అంటున్నాను? వాడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు రోజుకి, 50 రూపాయలు సారా ఖర్చు పెట్టేస్తాడు, ఓ 40 రూపాయలు ప్యాకెట్లో ఖర్చు పెట్టేస్తాడు, ఇంకో 10 రూపాయలు తెస్తాడు అదని ఇంటికి తెస్తే తెస్తాడు, లేకపోతే లేదు అది. ఈవిడ ఏం చేస్తానంటే పుట్టింటి కానీ ఏదైనా తెచ్చుకు తింటా ఉంటుంది ఈవిడ. వాడు భోజనానికి సిద్ధమవుతాడు. వాడిని కంట్రోల్ చేయటం మానేసి వాడిని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోటం మానేసి ఆడికి ఇళ్ల స్థలం ఒకటి, గేదె ఒకటి, ఆవు ఒకటి అని ఆడికి. అంటే సహజంగా ఉన్న దరిద్రం కంటే ఇలా తెచ్చిపెట్టుకున్న దరిద్రం ఎక్కువ. ఇండియాలో ఇప్పుడు జరిగేది అది. నెలకి 50,000 జీతం తెచ్చుకున్నాడు, ఇంటికాడ ఇబ్బంది పడుతున్నానంటే ఆ మాటకు అర్థమేంటి అసలు? అయితే మీకు 1,000 కోట్లు ఉంది, అది అనవసరం. మీకు ఫైనాన్స్ ఆర్థిక పరమైన క్రమశిక్షణ మీకు ఉందో లేదో చూసుకోండి. అది మీకు 1,000 కోట్లు ఉన్నాయా లేదా 1 కోటి ఉందా, అలా అది కాదు అసలు, అది ముఖ్యం కాదు. ఇప్పుడు కాల ప్రవాహంలో మన శరీరమే పోతుంది, డబ్బు పోవటంలో పెద్ద ఆశ్చర్యం ఉంది. మన శరీరమే పోతుంది, మన చదువు పోతుంది. ఇదిగో మన వెటనరీ డాక్టర్ గారు ఇక్కడ కూర్చున్నారు, ఆయన పశువులకు ఏమో వైద్యం చేస్తారు. వెటనరీ డాక్టర్ గారు ఆయన 10 ఏళ్ళు వైద్యం మానేస్తే పశువులు చేయటం, ఇంజక్షన్ పేర్లు మర్చిపోతారు, మందుల పేర్లు మర్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ప్రాక్టీస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మర్చిపోయినా అని చెప్తారు. అది మరిపి అన్నీ మర్చి మన బుద్ధితోటి నేర్చుకుని అన్నీ ఏదో రోజున మర్చిపోవాలి. మర్చిపోతాం కూడా అని నేర్చుకున్నాయి, తెచ్చిపెట్టుకున్నాయి. కానీ సహజం కాదు. ఏదైతే సహజమో, ఏదైతే సరళంగా ఉంటుందో, ఏదైతే సహజంగా ఉంటుందో, ఏదైతే నిజంగా ఉంటుందో, ఏదైతే సత్యంగా ఉంటుందో, దేని స్వరూపం అయితే ఆనందము, దేని స్వరూపం అయితే ఎప్పుడైతే ఉంటుందో అది మాత్రమే ఎప్పుడు ఉంటుంది. కానీ మన ఇంద్రియాలతోటి మనస్సుతోటి బుద్ధితోటి నేర్చుకునే ఒక కాలంలో నేర్చుకుంటూ ఒక కాలంలో పోతుంది. డబ్బే కాదు చదువు కూడా పోతుంది. తెచ్చిపెట్టుకుని నేర్చుకుని ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, వైద్యం చేస్తారు, 10 ఏళ్ళు వైద్యం మానేయండి, మొత్తం బిళ్ళల మందుల పేర్లు అన్నీ మర్చిపోతారు. ఏం చేసి నేర్చుకున్నది మర్చిపోతాడు, అది నిజం కాదు కాబట్టి. అది ఫిక్షన్. నేర్చుకున్నదంతా మర్చిపోవలసిందే ప్రతి మానవుడు, అది నిజం కాదు కాబట్టి. ఎదరికి అడ్డైపోతున్నాం. అంచేత నువ్వు ఈ మూల తలంపు మనస్సు మనస్సును చూశారు అంటే మర్రి విత్తనం ఎంత చిన్నదిగా ఉంటుంది. మర్రి విత్తనం ఎంత, అందులో ఎంతో చెట్టు బాగా అర్థం చేసుకోండి. మర్రి విత్తనం ఎంతది, బాగా చిన్నది. అందులో ఏమున్నాయి, రొబ్బలు ఉన్నాయి, ఎంత కాండాలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఎంత పెద్ద చెట్టు. ఇంత పెద్ద చెట్టు ఎంత చిన్న విత్తనంలో ఉంది. ఇదే రమణ మహర్షి గారు ఇక్కడ చెప్పేది. ఈ సంసారం, మనుషులు, పుట్టుకలు, చావులు, పుణ్యాలు, పాపాలు, స్వర్గాలు, నరకాలు, ఇవన్నీ కూడా ఈ దేహము నేననే మూల తలంపులోనే ఉంది. మర్రి చెట్టు పెద్ద చెట్టు చిన్న విత్తనంలో ఇమిడిపోయి ఎలా ఉందో, మొత్తం సృష్టి అంతా కూడా, ఈ ఖగోళం అంతా కూడా, ఈ రాశులు, ఈ నక్షత్రాలు. మా ఇంటికి ఈ మధ్యన ఈ చూసిన వాళ్ళు వస్తున్నారు, ఈ చూసి వాళ్ళు మామూలుగా ఏంటై జాతకాలు చూసే వాళ్ళు వస్తున్నారు. ఈ గ్రహస్థితి అని చెప్పి వాళ్ళని బట్టి నాకు అది పిచ్చి పట్టుకుంటాను. అందుకే నవగ్రహాలు ముడి కట్టించాం. వాళ్ళు ఈ గ్రహస్థితి అన్నీ కూడా మనస్సే ఉన్నది, అది లేదు, అది బ్రహ్మమే. కానీ వాళ్ళు చెబుతాడే నాకేదో పిచ్చి పట్టుకుంటారు. ఇది ఆ గ్రహం అంటున్నారు, ఈ గ్రహం అంటున్నారు, అదే సూర్యగ్రహం అనేది, చంద్రగ్రహం, శనిగ్రహం, శుక్రగ్రహం, ఏదో ఏదో చెప్తున్నారు వాళ్ళు, ఏ గ్రహాలు అని చెప్తున్నారు. ఈ మధ్యన ఒక ఆయన అడిగాను నేను, ఈ పెళ్లి సంబంధాలకి ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి సరిపోతుందా లేదా, ఈ నక్షత్రం ఏంటి ఆ నక్షత్రం ఏంటి, వీళ్ళకి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, ఈ నక్షత్రం ఈ పెళ్లి చెప్తారు కదా వీళ్ళు, ఎవరి జ్యోతిష్యం వాస్తు కాదు, జ్యోతిష్ శాస్త్రం అది శాస్త్రం, ఏమంటే ఈ నక్షత్రం బాగుంది ఆ నక్షత్రం, ఈ నక్షత్రం ఆ నక్షత్రం కలవటం లేదు, ఆ నక్షత్రం ఈ నక్షత్రం కలుస్తుంది అని మీరు చెప్తున్నారు. ఏంటంటే నక్షత్రం నక్షత్రం కనుక కలిస్తేటండి, భర్తకి అన్నం తినాలని అనుకోండి భార్యకి కూడా అన్నం తినాలనుంటుందండి, భార్యకి ఆకలేస్తాను అనుకోండి భర్త ఆఫీస్లో ఉన్న ఆడికి ఆకలేస్తుందట, ఏమంటే భార్యకి ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి భార్యకి దుఃఖం వచ్చిందని తెలియపోయినా భర్తకు కూడా ఆఫీసులో దుఃఖం వచ్చేస్తుందట, అక్కడ పొలం ఉన్నది దుఃఖం వచ్చేస్తుంది. ఏమంటే వీడికి దాహం అవుతూ ఉంటుంది అనుకోండి భర్తకి, మా ఆయనకి దాహం వేస్తున్నాను ఇది కూడా మంచిని తాగేస్తున్నట్టు, ఎవరు అండి భార్య అండి, ఆ నక్షత్రాలు కాబట్టి చచ్చాళ్ళు ఏదైతే ఏడుస్తాడు అనుకుంటుందట. ఈ మధ్య ఈళ్ళు వస్తున్నారు మా దగ్గరికి, ఏంటి అని అని ఈ నక్షత్రాలు ఇవన్నీ గ్రహస్థితి అంటే మనస్సు, నేను చెప్పింది ఎప్పుడో ఆడు చెప్పింది వ్యవహారికంగా నిజం వచ్చు నేను కాదంటలేదు. మామూలు కొంతమంది శనిగ్రహానికి పూజలు చేయించుకుంటారు, పెళ్ళిళ్ళు తొందరగా పోతే కుజుడికి చేయిస్తారు మంగళవారం ఆడు కుజుడు, ఆడు కొంతమంది ఎలా చేయించుకుంటారు, ఇదంతా వ్యవహారానికి నిజం వచ్చు నేను కాదంటలేదు. ఇవన్నీ ఇవన్నీ కూడా మన దేహం ఎంత నిజము, ఈ లోకం ఎంత నిజము, ఈ పెళ్ళిళ్ళు ఎంత నిజము, ఈ నక్షత్రాలు కూడా అంతే నిజం. ఇవన్నీ ఇదంతా మైండ్ వచ్చాక, మీరు ఎందుకు చెప్తున్నారంటే ఇదంతా మైండ్ వచ్చాక వస్తుంది. ఈ పెళ్ళిళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మైండ్ వచ్చాక వస్తున్నాయి. నక్షత్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మైండ్ వచ్చాక వస్తున్నాయి. ఈ నక్షత్రం ఆ నక్షత్రం కుదిరిందా లేదని ఎక్కడి నుంచి వస్తుంది, మనసు వచ్చాక వస్తుంది. మనసు ఉంటే ఇవన్నీ ఉన్నాయి, మనసు ఉంటే అంతా ఉంది, మనసు లేకపోతే ఏది లేదు. అక్కడికి వెళ్ళాలి మనం, ఇవన్నీ వ్యవహారిక సత్యాలే. దిస్ ఇస్ నాట్ అల్టిమేట్ ట్రూత్, దిస్ ఇస్ నాట్ ఫైనల్ ట్రూత్. ఇదంతా మనస్సు మనోకల్పితం. మన మనస్సు ఎంత నిజమో, మన దేహం ఎంత నిజమో, మన కష్టకాలం అంత నిజమో, నక్షత్రాలు కూడా అంతే నిజం నేను కాదంటం లేదు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. కానీ ఇక్కడ భగవాన్ మీ దృష్టి ఇక్కడ కూడా ఆఫ్ చేయొద్దంట, ఏం హాయ్ వెళ్ళిపోయి వెళ్ళిపోండి, బాణ రామబాణంలాగా వెళ్ళిపోండి, ఎక్కడ పొందాలో ఏది పొందాలో మీ మనస్సును అక్కడ పెట్టండి. ఏం హాయ్ అండ్ ఏం పెడితే హాయ్ జస్ట్ ఇది వ్యవహారిక సత్యాలు ఇవన్నీ, ఈ నక్షత్రాలు ఇక్కడ ఆపు చేయద్దు, మీ మనసు ఇక్కడ ఆపు చేయొద్దు, మళ్ళీ అడవిలో పడిపోతారు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ భగవాన్ మాట చెప్పారు, ఇప్పుడు ఈ మర్రి చెట్టు ఎంత ఉంది, మర్రి చెట్టు చాలా పెద్ద వృక్షం, అది ఎక్కడుంది, మర్రి విత్తనంలో ఉంది, ఎక్కడుంది అది, మర్రి విత్తనంలో ఉంది. మర్రి విత్తనంలో ఇంత ఉందా అనిపిస్తుంది మనకి, కానీ అంతా ఉంది. ఆ మర్రి విత్తనాన్ని మనం వేగించేస్తే ఇంకేం ఉండదు, అది మర్రి విత్తనాన్ని వేగించేస్తే చెట్టు అవ్వదని కదా. అదేవిధంగా ఈ నేననే తలంపులోనే, ఆ నేననే తలంపు ఆధారపడే మనస్సు వస్తుంది, మనస్సు వస్తే దేహం వస్తుంది, దేహం వస్తే లోకం వస్తుంది. ఈ లోకం కనిపిస్తుంది కదా, దీనికి ఒక యజమాని ఉండాలి కదా, అక్కడి నుంచి దేవుడు కూడా దేనికి, ఈ మర్రి విత్తనంలోంచి ఆకులు కొమ్మలు ఇవన్నీ వచ్చినట్టే ఈ దేహగతమైన నేననే తలంపులో ఫాల్స్ ఈ బాడీ బాగుండా, ఈ మిథ్యా నేను, దొంగ నేను, ఈ దొంగ నీళ్ళలోంచి ఈ మిథ్యాన్ నీళ్ళలోంచి శరీరం వస్తుంది, లోకం వస్తుంది, దేవుడు వస్తున్నాడు, పునర్జన్మలు వస్తున్నాయి, పుణ్యాలు వస్తున్నాయి, పాపాలు వస్తున్నాయి, నరకాలు వస్తున్నాయి, స్వర్గాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయా, మర్రి విత్తనంలోంచి మర్రి చెట్టు ఎన్ని రకాలు ఇలా ఈ నేననే తలంపులోంచి అన్ని వస్తున్నాయి, ఏది వస్తే ఏది వచ్చాక అన్ని వస్తున్నాయి, దాని విచారణ చేసి తెలుసుకుని పని పూర్తి అయిపోతుంది. మర్రి విత్తనాన్ని వేగించేసామనుకో ఇంకది మొలకచ్చు, ఏంటి ఎదరికి వెళ్ళైపోతున్నామండి మనం అంటే ఉంటారు, పదండి ముందుకు పదండి ముందుకు పదండి ముందుకు తోసుకు పోదామని, ఏం వెళ్ళైపోతున్నాం పదండి ముందుకని, గెంటుకు పోదాం గెంటుకు పోదాం పదండి ముందుకు పదండి ముందుకు, ఏ పద్యాలు ఉన్నాయి మనకి, పదండి ముందుకు పదండి ముందుకు పదండి గెంటికి పోదాం గెంటికి పోదాం చూసుకు పోదాం, ప్రపంచం పిలిచింది పిలిచింది మరో ప్రపంచం పిలిచింది పిలిచింది, పదండి పోదాం, ముందుకు పోదాం, గెంటికి పోదాం, తోసుకు పోదాం. పిలిచింది మరో ప్రపంచం పిలిచింది. శ్రీశ్రీకాంత్ రాశాడు. అలా మనం గెంటికి వెళ్ళటం లేదు, ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాం. ఒక వాక్యం కూడా కదలటలేదు. ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ సరిపోతాను. ఇంకా గెంటికి నేను వెళ్తాను, కదలనాడు కద ఇంక కద కదలకే లేనప్పుడు ఇంకా గెంటికి వెళ్తాను. అన్ని మార్గాలు మంచియే. మీ మార్గం, మీరు వెళ్ళే మార్గం మంచిది, ఈ భక్తి మార్గం మంచిది, జ్ఞాన మార్గం చెడ్డదని అలా అనుకోవద్దు. మీకు ఏ మార్గంలో మంచిది ఆ మార్గంలో ప్రయత్నం చేయండి. మన ఇన్ని రకాల మనుషులు ఉన్నాం కాబట్టి భగవంతుడు కూడా భగవద్గీతలు అన్ని మార్గాలు చెప్పాడు. ఒక అర్జునుడి కోసం చెప్పలేదు. ఒక అర్జునుడి కోసం ఆయన చెప్పుంటే కర్మ మార్గం చాలు. అంటే శరణాగతి అంటే ఏమిటి? అహంభావరహిత స్థితే శరణాగతి. నీ సంకల్పమే నెరవేరగాక, నీ ఇష్టమే నా ఇష్టం. ఇప్పుడు మనకేదో సంకల్పం వస్తుంది కదండి, ఈ సంకల్పం పక్కన పెట్టి భగవంతుడి సంకల్పాన్ని అక్కడ పెట్టుకోవటం, అది శరణాగతి. ఇప్పుడు నాకేదో సంకల్పాలు వస్తున్నాయి కదా, ఈ సంకల్పాన్ని పక్కన పెట్టి భగవంతుడి సంకల్పాన్ని ఇక్కడ పెట్టుకోవటం, అది శరణాగతి. నువ్వు విచారణ మార్గంలో ప్రయాణం చేయి, శరణాగతి మార్గంలో ప్రయాణం చేయి. మనస్సు ఎక్కడి నుంచి అయితే మూల తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఏది వచ్చాక అన్నీ వస్తున్నాయో అది ఎక్కడి నుంచి ఎదిగితే ఎక్కడి నుంచి ఉదయించి వస్తుంది. అది ఎక్కడో బయట నుంచి రావటం, నీ దేహంలోంచే ఉదయించి వస్తుంది. అది నీ దేహంలో మన గురుపౌర్ణమి రోజున పెట్టి చెప్పుకున్నాం మనం. నిర్వాణ సుఖం, ఆత్మసుఖం, అజ్ఞాన సుఖం, అలౌకిక సుఖం, అభౌతిక సుఖం, అది పంచభూతాలకు సంబంధించింది కాదు, లోకానికి సంబంధించింది కాదు. ఆత్మసుఖం లోకానికి సంబంధించింది కాదు, ఇంద్రియాలకు సంబంధించింది కాదు, బుద్ధికి సంబంధించింది కాదు, అది పరమ పవిత్రమైనది కాదు, స్వతంత్ర పేరు. నిర్వాణ సుఖం, నిర్వాణ సుఖం లోకానికి సంబంధించింది కాదు, ఇండిపెండెంట్ హ్యాపీనెస్, అండ్ డైల్యూటెడ్ హ్యాపీనెస్, అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్, అది స్వతంత్రమైంది. అంతేకాని బాహ్యమైన మనుషుల మీద, బాహ్యమైన వస్తువుల మీద, బాహ్యమైన సంఘటనల మీద, బాహ్యమైన పదార్థాల మీద ఆధారపడిన సుఖం కాదు నిర్వాణ సుఖం. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతే, ఎటు చూసినా ఆనందమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం, లోకం కనిపిస్తే ఆనందం, లోకం కనిపించకపోతే ఆనందం. ఇవన్నీ నీడలే ఈ లోకాలు. ఈయన ఉన్నది ఒకటే వస్తు, బ్రహ్మం అంటే ఒకటి అంటే ఒకటే, రెండవది లేదు. ఇవన్నీ నీడలు. నీ జీవితాలు, ఈ జీవులు, ఈ నక్షత్రాలు, ఈ రాశులు, ఈ మేన రాశి అని ఇంకో రాశి అనేది చెప్తారు. ఇవన్నీ ఊరికే షాడోస్. వ్యవహారిక సత్యాలే. వ్యవహారిక సత్యాలని ఆల్ బాడీస్ ఆర్ షాడోస్, ఆల్ స్టార్స్ ఆర్ షాడోస్. ఈ నక్షత్రాల గతి కూడా, ఈ నక్షత్రాల గతి కూడా వాడి మీద ఆధారపడి ఉంటాయి, ఎవడి మీద? బ్రహ్మం మీద ఆధారపడి ఉంటాయి. ఈ నక్షత్రాల గతి కూడా ఆ బ్రహ్మం మీద ఆధారపడి, ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటాయి. పంచభూతాలు కూడా, ఆ పంచభూతాలు కూడా ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటాయి. ఉన్నది ఒకటే స్వతంత్రమైనది సృష్టిలో, బ్రహ్మం ఒకటే. అది తప్పించి రెండోది లేనే లేదు. రెండోది ఏదో ఉందనుకుంటున్నావు, నీకు భయం ప్రారంభమవుతుంది, అశాంతి ప్రారంభమవుతుంది, దుఃఖం ప్రారంభమవుతుంది, చావు సిద్ధమవుతుంది. అంచేది నీకు ఈ మూల తలంపు, నేను నేననే తలంపు నీకు తెలుస్తుంది కదా. అది బయట నుంచి రావటం లేదు, నీకు లోపల నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు, వస్తుంది రావటం. మూల తలంపు దేహము నేను తలంపు నీకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు నీవు. అది ఎక్కడి నుంచి వస్తుందో ఆ ప్లేస్, ఆ సోర్స్ కనుక నువ్వు చూడగలిగితే ఇది ఇందులోంచి నీ విడుదల. అదే గజేంద్ర మోక్షంలో చెప్తాడు. మనిషిని ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు, ఆ గజేంద్రుని మొసలు ఎంత గట్టిగా పట్టుకుందో ప్రతి మనిషిని అహంకారం అంత గట్టిగా పట్టుకుందట. ఎంతటి వారైనా అహంకార దాసులే కదా, ఎంతటి వారైనా అహంకార దాసులే కదా. భాగవతంలో చెప్తాడు ఆ గజేంద్రుడిన ఏనుగు జంతువుల్లో కంటే మన అందరిలోకి పెద్ద శరీరం ఉన్నది ఏనుగు. ఏనుగంత శరీరం మనకి ఎవరికీ లేదు, జంతువులకు కూడా లేదు, పెద్ద ఏనుగు. అంత పెద్ద శరీరాన్ని మొసలి పట్టుకుంది వేలాది సంవత్సరాలు పోరాడని. ఇదేమో మొసలు నుంచి మొసలు విడిపించుకుని బయటికి రావాలని. ఎవరండి మొసలి? అది ఏనుగు. మొసలేమో దాన్ని గట్టిగా పట్టుకుని బయటికి రా, స్థాన బలం ఈ నీటిలో ఉంటుంది కదా మొసలు, దాని బలం చూస్తాం. పాపం ఏనుగు చుట్టాలు స్నేహితులందరూ మొసలు మమ్మల్ని పట్టుకుంటుందేమో అని ఒడ్డుకు వచ్చేసారు ఆయన అందరు. నీవారు అన్నావు, నీవారు నారాయణ నారాయణ రక్షించని పిలుస్తావేంట్రా, ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం బతికావో, ఎవరి కోసం చాకరి చేసే వాళ్ళందరూ గట్టి మీద కూర్చున్నారు చూడంటాడు పోతనామాచ్యుడు. పోతనామాచ్యుడు అంటాడు ఇదే నువ్వు ఎన్నాళ్ళు ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నానాగడ్డి చిరి సంపాదించి నువ్వు ఎవరి కోసం సంపాదించి ఎవరి కోసం చూసేవాళ్ళందరూ వీళ్ళు గట్టి మీద కూర్చున్నారు నిన్ను మొసలు పట్టుకుంటే నారాయణని ఏడుస్తావేంట్రా, ఇప్పుడు కావాల్సి వచ్చాడు నీకు దేవుడు అంటాడు పోతనామాచ్యుడు. మిగతా ఏనుగులు వచ్చి మొసలు వచ్చి మమ్మల్ని పట్టుకుంటుందేమో, అంతమంది ఫ్రెండ్షిప్లు ఉన్నాయి వాళ్ళకి. ఈ ఫ్రెండ్షిప్లని పోయినప్పుడు ఈ మొసలు వచ్చి మమ్మల్ని పట్టుకుంటుందేమో, ఆడు ఎలాగో ఏడుస్తున్నాడు అని పట్టుకుందని మిగతా మొసళ్ళని ఒడ్డుకొచ్చేసి నీ బతిక అంతేరా. ఆ ఏనుగు ఆ పెద్ద ఏనుగు పెడితే తిన్నా ఏనుగులనే, కష్టం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన మనుషులు కూడా అంతే. మీరు ఎప్పుడు గయ్యేంద్ర మోక్షం అక్కర్లేదు. ఒక్క విషయం ఏనండి, ఇప్పుడు మనకు 100 మంది స్నేహితులు ఉన్నారనుకోండి, అనుకోండి మాట వరుస, మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అనుకోండి మాట వరుస, 100 మంది వదిలేస్తారు. మన గురించే గజేంద్ర మోక్షం కథ చెప్పారు. ఎవరో గజేంద్ర మోక్షం దాకా వెళ్ళొద్దు. ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చిందండి, ఓ మన జిల్లాలో పూర్వం కలెక్టర్ గారు చేశారు, ఒక కలెక్టర్ చేసేవారు ఆయన. ఆయన్ని పాపం ఏదో కారణాల వల్ల ఆయన సస్పెండ్ చేశారు, అంటే 27 పూర్వం మాట. ఆయన నాకు ఒకసారి హైదరాబాద్లో కనిపించారు. ఆయన నాతో నాకు స్నేహం లేదు కానీ ముఖ పరిచయం ఉంది ఆయనతో, సస్పెండ్ చేశారు ఆయన. అప్పుడు నాన్నగారు అనే పేరు ఇంకా నాకు రాలేదు, రాజుగారు అనే పేరు ఉండి జిన్నూరు రాజుగారు అనేవారు వాళ్ళు. అప్పుడు నాన్నగారు అనే పేరు రాకముందు గొడవ చెప్తున్నాను, అప్పుడు నన్ను జిన్నూరు రాజుగారు అనేవారు. ఆయన ఒకసారి హైదరాబాద్లో కనిపించన్నారు రాజుగారు. ఏలూరు వచ్చి నా పాదాలకు దండాలు పెట్టేవాళ్ళు ఒకళ్ళు, మామూలుగా స్తోత్రం చేసేవాళ్ళు ఒకళ్ళు, దేవుడు స్తోత్రం చేసినట్టు నాకు స్తోత్రం చేసేవాళ్ళు ఒకళ్ళు, ఆయన వైష్ణవుడు, పులిహేరలు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు, దజ్జోజనం తెచ్చేవాళ్ళు ఒకళ్ళు, చక్ర పొంగలు తెచ్చేవాళ్ళు ఒకళ్ళు, ఏదో పనుల కోసం వచ్చారు నన్ను పొగిడివారండి. ఎవరన్నా పొగిడివారు? నేను మామూలుగా నేను వాళ్ళు ఎక్కడన్నా కనిపిస్తే నేను వెళ్ళేప్పుడు లేచి ఉంచుకున్నవారు, ఎక్కడన్నా కనిపిస్తే మీరు అంతటి వారు ఇంతటి వారు అనివ్వరండి. ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం పోయిన తర్వాత హైదరాబాద్లో నా ద్వారా ఎన్నో ఉపకారాలు పొందిన వాళ్ళు, నువ్వు ఇంద్రుడితో సమానం అని పొగిడిన వాళ్ళు మాట్లాడకుండా తల పక్కన పెట్టి వెళ్ళిపోతున్నారని రాజుగారు అన్నాడు. ఇప్పుడు మాట్లాడటానికి ఏమంటే కలెక్టర్ గారు ఎలా ఉన్నారు, నాకేం ఉద్యోగం ఇప్పించక కలెక్టర్ గారు ఎలా ఉన్నారని అడగటానికి తలవు పక్క పెట్టి వెళ్ళిపోతున్నారని. ఇది జీవుడి యొక్క స్థితి. ఏ జీవుడు ప్రతి కలెక్టర్ గారే కదా మన జీవుడు, మన పరిస్థితి కూడా అదే. నా ద్వారా ఎన్నో ఉపకారాలు పొందిన వాళ్ళు, నేను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చేసినప్పుడు హైదరాబాద్ వాళ్ళు కనిపిస్తే ముఖం పక్కట్టుకు వెళ్ళిపోతున్నారు, పలకరించవలసి వస్తున్నారు. అంటే నేను ఇంకెందుకు పనికి వస్తాను, నా వల్ల వాళ్ళకి ఉపకారం లేదు కదా అని. మానవ స్వభావం ఇది అంతే, ఇవన్నీ తెలుసుకుని మనం బతకాలి ఈ లోకంలో. రమణ మహర్షి గారికి ఇటువంటి మాటలు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. ఆ గోళ నీకెందుకు, ఆ గోళ ఇటువంటి గొడవలు కూడా ఆయన చెప్పరు, అసలు ఆఫ్ చేసేస్తారు. ఆ గోళ నీకెందుకు, నువ్వు దేన్నైతే పొందాలో నీ మనసు అక్కడే పెట్టు. అంటే ఇటువంటి విషయాలు మధ్యలో మీకు ఎందుకు చెప్తున్నా అంటే లోకానుభవం కోసం చెప్తున్నాను. అంటే ఏదైనా మనకు కష్టకాలం వస్తే గురువు రక్షించాలి, భగవంతుడు రక్షించాలి. మీకు అర్థమవుతుంది? ఇవాళ మన గొప్పవారు గొప్పవారు అని చెప్పేవాళ్ళందరూ కూడా మనకు కష్టం వస్తే వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా మనల్ని విడిచిపెట్టకుండా ఉండేవాడు మన గురువు ఈశ్వరుడు. అంటే ఆ లోకం పోకడట్టు ఉండదు. ఇది ఒక విమర్శించడం కాదు, లోకం పోకడ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం అక్కర్లేదు, మీకు 100 కోట్లు డబ్బు ఉందనుకోండి, మీకు అందరూ స్నేహితులే, అందరూ చుట్టాలి. 100 కోట్లు డబ్బు ఉంటే మీకు అందరూ స్నేహితులే, అందరూ చుట్టాలి. ఏదో కారణం వల్ల 100 కోట్లు పోయిందనుకోండి, మీకు ఎవడో చుట్టం కనపడ్డా, స్నేహితులు కనపడ్డాయి. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఆయన భక్తులు ఒకడికి డబ్బు కలిసిందట. ఆయన భక్తుడికి ఒకడికి ఏదో బాపతో డబ్బు కలిసిందట. ఎవడో చచ్చిపోతే ఆ డబ్బు ఇడికి వచ్చిందండి, కలిసిందట. అంతకుముందు వచ్చి నమస్కారం పెట్టుకెళ్ళేవాడట. ఒకసారి గంగానది పడవలో దాటుతున్నాడట పరమహంస గారు, ఈ వైపు నుంచి ఆ వైపుకి. పరమహంస గారు భక్తులు బ్రహ్మానంద వాళ్ళు 4 ముగ్గురు కూర్చున్నారు. సరిగ్గా వాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. ఎవడండి ఈ పడవలో వాడు కూర్చు, పడవలో అందరు కూర్చుంటారు ఇప్పుడు నరసాపురం రేవు దాటినట్టు. వాడు అంటాడటండి, ఏమయ్య పంతులు బాగున్నావా అన్నాడట పరమహంస గారు. ఏమయ్య పంతులు, పంతులండి పరమహంస, అడ హంస అండి పరమహంస. ఏమయ్య పంతులు బాగున్నావా అన్నాడట. అప్పుడు శిష్యులు భక్తులు కోపం వచ్చిందట, నువ్వు ఎంత వాడరా మా గురువు గారిని ఏదో పంతులు బాగున్నావు అంటున్నాడు. కోపం వచ్చిందట భక్తులకి. ఆ పక్కన బ్రహ్మానంద వాళ్ళు ఉన్నారని, పెద్దవాళ్ళు ఉన్నారని కోపం వస్తే వాళ్ళు కొంచెం ఉద్రేకపడపోతుంటే రామకృష్ణ పరమ చెయ్యి ఊపి అన్నాడటండి, మాట్లాడేది వాడు కాదు, ఈ మధ్యన ఎవడో చచ్చిపోతే వాడు డబ్బు ఇడికి కలిసింది, మాట్లాడేది వాడు మాట్లాడటం లేదు, వాడు డబ్బు మాట్లాడుతుంది, మీరు కూలుగా ఉండండి అన్నాడట. వాడు మాట్లాడటం లేదు, ఎవడో సస్యుడికి డబ్బు కలిసింది, వాడి దగ్గర డబ్బు మాట్లాడుతుంది, వాడు మాట్లాడటం లేదు, మీరు కూల్గా ఉండండి. ఆడికేదో రోగం వచ్చిందని మీరు ఉద్రేకం తెచ్చుకోకుండా, ఆడ అహంకారం చూసి మీరు ఉద్రేకపడద్దు. వాడు అహంకారాన్ని అసలు మీరెందుకు చూస్తున్నారు, ఆడ అహంకారాన్ని మీరు చూడకండి, చూస్తండి మీకు కూడా ఉద్రేకం కలుగుతుంది, లీవ్కి మేలే ఉంది. అంచేత మీరు ఏదో ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవాన్ చెప్పి ముగిస్తున్నానంక, మీరు లోకానికి ఏదైనా మంచి చేస్తే అది నివేదన కింద చేయండి, నైవేద్యం కింద చేయండి. అంతేగాని దానివల్ల మీకు గొప్పతనాలు కావాలనుకుంటే, లేకపోతే అహంభావ గర్వం పెంచుగా అలా మంచి చేసి గర్వం పెంచుకుంటే మీరు మూలంలో కుళ్ళిపోతారు. అది చేసి పని వివేకవంతంగా ఉండాలి, వివేకవంతంగా ఉండాలి. మీరు చేసే పని ఎలా ఉండాలంటే ఇహానికి కలిసి రావాలి, పరాణకు కలిసి రావాలి. యుగపరాలు మీరు చేసి మంచి పని యుగపరాలకి బ్రిడ్జ్ కింద ఉండాలి. మీకు అర్థమవుతుందా? అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, మీరు కర్మ చేస్తాంటే సరిపోదు, కర్తలేని కర్మ చేయండి అని. ఏమన్నాడు? కర్తలేని కర్మ కనుక చేస్తే కర్మ కూడా అకర్మ అయిపోతున్నారు, అంటే చేసినా చేయని వాళ్ళతో సమానం. కర్తృత్వం లేకుండా అహంకారం లేకుండా మీరు కర్మ చేస్తుంటే ఆ కర్మ మీరు చేసినా చేయని వాళ్ళతో సమానం. ఒకవేళ మీరు పుణ్యం చేసినా అహంకారం లేకుండా పుణ్యం చేసినా అది మిమ్మల్ని బంధించదు, అది మిమ్మల్ని బంధించదు. మిమ్మల్ని బంధించేది ప్రతిదీ సంసారమే. ఒకవేళ మీరు పుణ్యం చేసి కర్తృత్వంతో పుణ్యం చేశారనుకోండి, అది మిమ్మల్ని బంధిస్తుందండి, బంధిస్తే అది కూడా సంసారమే. సంసారం అంటే ఇంట్లోనే మనుషులే కాదు. మీరు అహంకారంతో ఏదైనా మంచి పని చేస్తే మీకు అది పుణ్యంగా వచ్చి బంధిస్తుంది మిమ్మల్ని, అది సంసారం కాదనుకుంటున్నారేమో, అది కూడా సంసారమే. అంచేది మీరు మీకు భగవంతుడిని పెంచుకోకూడదు. ఆ పని మీరు చేసిన సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ పనికి రాదు. మీరు చేసిన పని మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి, మీరు చేసిన పని మీ పురోగతికి, మీరు చేసిన పని మీ స్టేటస్, అంటే స్పిరిచువల్ స్టేటస్ పెరగడానికి సహకరించగా ఉండాలి. అడ్వర్టైజ్మెంట్ కోసం ఏ పని చేయకండి. ఆ పని ఇప్పుడు మీరు ఏదైనా ఎల్లమ్మకి ఏదైనా ఒక మంచి చేశారనుకోండి, అనుకోండి ఎల్లమ్మకి ఏదైనా మంచి చేశారనుకోండి, ఎల్లమ్మ శరీరాన్ని చూడొద్దు, ఎల్లమ్మ మనసును చూడొద్దు, ఎల్లమ్మ అహంకారాన్ని చూడొద్దు, ఆ ఎల్లమ్మ హృదయంలో ఉన్న దేవుణ్ణి చూసి ఆ పని చేయదు. అప్పుడు ఆ పని, అది పని పని అవదు. ఆ పని మిమ్మల్ని బంధించాలి సరికదా, పూజ అవుతుంది. మీరు పని చేయండి, పని ఎలా చేయాలి, పూజ కింద చేయాలి. అప్పుడు మీరు తరిస్తారు, అప్పుడు మీరు చరిస్తారు, అప్పుడు మీరు చేసినటువంటి కర్మ మిమ్మల్ని బంధించాలి కదా, మీకు చిత్తశుద్ధి కలుగుతుంది, అది మీకు ఆత్మజ్ఞానానికి దారి చూపిస్తుంది అని చెప్పారు. ఓ దేవుడు గురువు కాదటండి, దేవుళ్ళున దయ గురువు అటండి, వండర్ఫుల్. అంటే దేవుడు అంటే జడ్జి లాంటి వాడు. జడ్జి ఏం చేస్తాడు, వాడు రక్షిస్తాడు శిక్షిస్తాడు. నీకు అర్థమవుతుందా? వాడు రక్షించగలడు శిక్షించగలడు. అంటే కర్తృరాజ్ఞ అని చూడు, దేవుడు ఎటువంటి వాడు? కర్తృరాజ్ఞ అంటే మీరు చేసిన కర్మను బట్టి మీకు ఫలితాన్ని ఇస్తాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చేస్తాడంటే మీరు చేసిన కర్మను బట్టి మీకు ఆ ఫలితాన్ని సంయోగం చేస్తాడు. ఆ ఫలితంతో మీరు చేసిన పనికి ఆ ఫలితంతో అనుసంధానం చేస్తాడు. వాడు దేవుడు. కానీ ఇక్కడ చెప్తున్నారు గురువు అంటే దేవుడు కాదటండి, మీ కర్మతోటి మీ ఆ ఫలితాన్ని అనుసంధానం చేయడటండి. ఈ చేసేవాడిని తీసి పడేస్తాడటండి. నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనేవాడిని, నేను చేస్తున్నాను అనేవాడిని తీసి పడేస్తాడు. ఆయన చేత దేవుడు గురువు కాదు, దేవుళ్ళున్న దయ గురువు, దేవుళ్ళున్న అనుగ్రహమే గురువు, దేవుళ్ళున్న ప్రేమే గురువు. దేవుళ్ళో రక్షించి దేవుళ్ళో శిక్షించే స్వభావం గురువు కాదు. దేవుళ్ళో శిక్షించే స్వభావం ఉంది, రక్షించే స్వభావం ఉంది. దేవుళ్ళు రక్షించే స్వభావమే ఒక రూపం దాలిస్తే, దేవుళ్ళు రక్షించే స్వభావం ఒక రూపం దాలిస్తే వాడు గురువు. దేవుడు గురువు కాదటండి, దేవుళ్ళో ఉన్న దయ గురువు అటండి. దేవుళ్ళో ఉన్న దయ ఒక రూపం దాలిస్తే ఆ రూపం గురువు అటండి. అర్జున, నా పట్ల భక్తి భావన లేని వాళ్ళకి నా స్వరూపం మటుకు ఎలా తెలుస్తుంది? అర్జున అర్జున, నా పట్ల నేను ఉన్నది ఉన్నట్టుగా జీవకోటికి తెలియబడాలంటే నా పట్ల భక్తి లేని వాడికి నా స్వరూపం మటుకు ఎలా తెలుస్తుంది? అర్జున అర్జున, ఆ వాస్తవం యథార్థ పరిస్థితి ఆ బ్రహ్మము భక్తి వల్లే తెలుసుకోబడుతుంది. భక్తి లేకపోతే అది తెలియబట్టం అనేది సాధ్యం కాదు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, భక్తి ముక్తి ఒకటే ఇవ్వదు, భక్తిని కూడా ఇస్తుంది. భక్తి ముక్తిని ఒకటే ఇచ్చి ఊరుకోదు, మీ భక్తిని కూడా ఇస్తుంది. మనం సుఖంగా ఉన్నప్పుడు మన చుట్టూరు జనాలు ఎలా ఉంటారో, మనకు సుఖం పోయినప్పుడు మన చుట్టూరు ఉన్న జనాలు ఎలా వదిలేస్తారో మీకు తెలియాలంటే భాగవతంలో గజేంద్ర మోక్షం చదవాలి. ఆ ఏనుగుని మిగతా ఏనుగులు గౌరవిస్తున్నాయి. ఆ ఏనుగుల్ని మిగతా ఏనుగులు గౌరవిస్తుంటే నేను ఇంత గౌరవం పొందుతున్నాను కదా, నన్ను ఇంత స్తోత్రం చేస్తున్నాను కదా, ఏనుగు రెచ్చిపోతుంది. ఆ ఏనుగు కింద ఏముందో దానికి తెలియటం లేదు, ఓ రెచ్చిపోతుంది. మిగతా వాళ్ళందరూ మిగతా ఏనుగులను రక్షిస్తున్నాయి, పైగా పొగుడుతున్నాయి ఏనుగుని. ఓ కేరింతలు కొట్టేస్తాను ఏనుగు, అప్పుడు వచ్చి పట్టుకుందాం మోసలు. మన పరిస్థితి అసలు ఇంకోటి, మనం ఎదుటి వాళ్ళు ఎవరైనా స్తోత్రం చేస్తాంటే మనం వినకూడదు, మిమ్మల్ని తల ఉంచుకు వెళ్ళిపోవాలి. మనల్ని ఎదుటి వాళ్ళని పొగుడతారనుకోండి, మనం ఏదో మాటలు తప్పించేటప్పుడు ఎవరు ఎదుటి వాళ్ళు ఎవరైనా మనం పొగట్టం మొదలెట్టారనుకోండి, మాటలు తప్పించేసి ఇంకో మాటలకు మార్చేయాలి. మీకు అర్థమవుతుందా? బాగా పొగుడుతున్నారని ఇంకా వినకూడదు, వాళ్ళు వెయ్యి చెవులు పెట్టుకుని వినకూడదు. ఆ ఏనుగు ఇలా వింట మొదలెట్టింది. మిగతా ఏనుగులు అంటే ఏనుగులు పొగిడేస్తున్నాయి, నీకు ఎంత బలం ఉంది ఎంత బలం ఉందని ఈ సమయం చూసి వచ్చి పట్టుకుంది అసలు. ఈ పొగిడే వాళ్ళందరూ ఒడ్డుకు వచ్చేసారు. ఇప్పుడు మీరు ఏదైనా 10 రూపాయలు సంపాదిస్తున్నారనుకో, మిమ్మల్ని పొగుడుతారా అని నిజమనుకోకండి. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఆమె మాటల్లో ఇంకో మాటల్లో పెట్టేయండి, అవి మరిపించేది. బాగా పొగుడుతున్నారంటే వినకండి, మనకు తెలియకుండా మనకు వచ్చే అహంభావం పట్టుకుంటున్నా, మొసలు పట్టుకున్నట్టు. ఆ మొసల ఎనిమిదే పట్టుకుంది అనుకోకుండా మనల్ని పట్టుకోవడానికి సిద్ధంగానే ఉంది. ఓ పరం బ్రహ్మం పరం ధామం పవిత్రం. ఎంత స్వీట్గా అంటాడో చూడండి అర్జునుడు. ఆ 10వ చాప్టర్లో వస్తుంది అది. పరం బ్రహ్మం కృష్ణ వాసుదేవ, పరం బ్రహ్మం పరం ధామం పవిత్రం. నాకు ఎంత ఆనందం. ఏమంటే ఆ శబ్దం ఎంత అంటే ఇంత ఆనందం వచ్చేస్తాంటే, ఆ శబ్దం ఎంత అంటే ఇంత ఆనందం వచ్చేస్తాంటే. అర్జునుడు ఎవరి గురించి శబ్దం చెప్పాడో, ఎవరిని ఉద్దేశించి శబ్దం చెప్పాడో వాడు మనకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు ఆనందం ఎలా ఉంటుందో చూడండి. పరం బ్రహ్మం పరం ధామం పవిత్రం. ఓ శాంతి శాంతి శాంతి.
హలో, భక్తులకి మనవి, పాద నమస్కారాలు ఎవరు చేయొద్దండి, పాద నమస్కారాలు ఎవరు చేయొద్దండి, దూరంగా ఉండి దండం పెట్టుకోండి.